గ్రీష్మనే గ్రీష్మ మన వెబ్సైట్ అంటే మన మెయిన్ వెబ్సైట్ నాన్నగారు ట్రైన్ వీడియోస్ అవన్నీ పెట్టుకొచ్చినప్పుడు గ్రీష్మ భక్తుల ఎక్స్పీరియన్సెస్, భక్తులకి నాన్నగారికి ఉన్న అనుబంధం, నాన్నగారి పిక్చర్స్, నాన్నగారి పాస్ట్ లో అంటే మెయిన్ పబ్లిక్ మీటింగ్సే కాకుండా మిగతా ఇన్సిడెంట్స్ అన్ని సేకరణ చేసి మన భీష్మ విజయ్ నితిన్ బాగా కృషి చేసి వెబ్సైట్ ని చాలా బాగా నడిపారు కొంతకాలం తర్వాత. కొన్ని ఆబ్స్టికల్స్, కొన్ని అంతరాయాల వల్ల మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం ఆపి మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. అది నాన్నగారి బ్లెస్సింగ్ తో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇంకా అభివృద్ధిలోకి చేసి నాన్నగారిని అంటే ఇంకా నాన్నగారు శరీరం కూడా లేదు అనే భావన లేకుండా ఆయన ఉన్నప్పుడు జరిగిన పని ఇంకా విస్తృతంగా జరిగేలా మనం అందరం నాన్నగారి భక్తులందరం కూడా కృషి చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ సత్సంగాలు బిగిన్ చేశాం. సో టుడే గ్రీష్మ విల్ డూ ది షేరింగ్ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్సెస్ విత్ నాన్న అనమాట. నాన్నగారికి నాన్నగారితో గ్రీష్మకు ఉన్న అనుబంధం మనకి ఇప్పుడు తెలియజేస్తుంది. అండ్ ఈరోజు హనుమాన్ జయంతి కూడా, సో మీ అందరికీ హనుమాన్ జయంతి బెస్ట్ విషెస్. అండ్ గ్రీష్మది ఎంతో కొంత హనుమంతుడు లాంటి భక్తి. సో ఈరోజు గ్రీష్మ మాట్లాడడం కూడా చాలా దైవికం అనమాట. దైవికంగా అంటే ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అంటారు కదా, అలా ఇట్స్ అ డివైన్ యాక్షన్ దట్ గ్రీష్మ విల్ బి స్పీకింగ్ టుడే. సో గ్రీష్మ స్టార్ట్ చేయమ్మా.
गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे ॐ श्री नारायण परमात्मने नमः. యాక్చువల్లీ దేవి నన్ను మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అనమాట, నేను అసలు ఎప్పుడు గురుగారి గురించి మాట్లాడేది లేదు. నేను నా వెబ్సైట్ లో నేను నా ఎక్స్పీరియన్సెస్ రాసుకోవడం తప్ప అప్పుడప్పుడు కానీ ఎప్పుడు పబ్లిక్ లో ఇలా గురువు గురించి మాట్లాడలేదు. అంటే ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఇమోషన్ వచ్చేస్తుంది గురుగారిని తలుచుకున్నప్పుడు, గురుగారితో గడిపిన క్షణాలు ఉన్నప్పుడు. సో చాలా కష్టం అనిపించింది ఎలా మాట్లాడతాను అని. ఏమైనా తప్పదు అంటే క్షమించండి. సో మా ఫ్యామిలీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఇది. అంటే మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు పూజలు గుడికి వెళ్ళడము అవి బాగా చేసేవాళ్ళు. సో వాళ్ళతో పాటు నేను కూడా గుడికి వెళ్ళటం అది బాగా చేసేదాన్ని. అంటే వాట్ అంటే ఒక సుప్రీం బీయింగ్ అనే అనుభవం వచ్చేది. అంటే దండం పెట్టుకున్నప్పుడు ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఒక దయ, ఒక కంపాషన్. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ లైక్ కంపాషన్
బీయింగ్. కొంచెం మైక్ దగ్గరికి రారా, మైక్ క్లోజ్ గా మాట్లాడరా ఇఫ్ పాసిబుల్. కొంచెం మైక్ నుంచి దూరంగా ఉన్నట్టు అనిపిస్తా ఉందండి. ఏమైనా
మాట్లాడతాను. సో అలా అనిపించారు అన్నమాట, గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా అనిపించేది. సో సో అలా అమ్మకి పరిచయం అయ్యాక అమ్మ అరుణాచలంకి వెళ్ళారు ఒకసారి. అరుణాచలంకి వెళ్ళినప్పుడు మామగారి భక్తులు అలా పరిచయమయ్యారు. సో మా అత్తతో నేను సత్సంగ్ గారికి వెళ్ళినట్టు గుర్తుంది హైదరాబాద్ లో, నేను హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. సో సత్సంగ్ గారికి వెళ్ళినట్టు గుర్తుంది, కానీ చిన్నతనం కదా ఆడుకునేటువంటి మామగారి ఫోటో చూస్తే కానీ చెప్తే అలా పడేది కానీ ఏమి అర్థమైంది.
గ్రీష్మ అస్సలు వాయిస్ వినిపించట్లేదండి.
కొద్దిగా గట్టిగా మాట్లాడాలండి గ్రీష్మ గారు.
గ్రీష్మ
అండ్ అందరు ఫోన్లు కూడా మ్యూట్ చేసేసుకోరా, నేను అవ్వట్లేదండి.
అందరూ కూడా ఎవరిది వాళ్ళు కొంచెం మ్యూట్ లో పెట్టుకోరా, ఒక్క మాధవి నేను గ్రీష్మ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్ ఆప్షన్ ఉంటుందండి, అది ఒక్కసారి మ్యూట్ పెడితే మాట్లాడే వాళ్ళది వినిపిస్తుంది అన్నమాట. గ్రీష్మ కొంచెం కొంచెం గట్టిగా క్లియర్ గా చెప్పండి, ఎందుకంటే రీసౌండ్ వచ్చి కొంచెం వేవరింగ్ వస్తుంది వాయిస్, సో క్లారిటీతో వినిపించట్లేదు.
డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ వస్తారులేండి.
ఇప్పుడు ఎలా ఉంది?
ఇప్పుడు బాగుందమ్మా.
యా హలో
గ్రీష్మ, ఇప్పుడు మాట్లాడమ్మా, ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది.
ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పమంటారా?
ఫస్ట్ నుంచే చెప్పమ్మా, ఎందుకంటే నథింగ్ వాజ్ ఆడిబుల్.
ఓకే ఓకే. యా సో మా నేను ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీది, ఇది మాది లైక్ అంటే పూజలు భజనలు సాయిబాబా భజనలు అవి ఎక్కువ జరిగేవి అనమాట. సో మా అమ్మమ్మ గారు కూడా చాలా భక్తురాలన్నమాట, అంటే షీ వాజ్ లైక్ విష్ణుమూర్తిని బాగా ఆరాధిస్తారు. సో వాళ్ళ మా అమ్మగారు మా అమ్మమ్మ ద్వారా నాకు కొంచెం భక్తి ఇన్హెరిట్ అయ్యింది. సో వాళ్ళతో పాటు గుడికి వెళ్ళటము, దండం పెట్టుకోవడము అవన్నీ బాగా చేసేదాన్ని, అంటే ఎంత పొద్దున్నైనా కూడా వాళ్ళతో పాటు లేచిపోయేదాన్ని. అంటే ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ జాయ్ ఇన్, అంటే పూజల వల్లనే కాదు, ఇట్ వాస్ మోర్ లైక్ అన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ విత్ గాడ్ అనమాట. ఐ ఫెల్ట్ లైక్ మోర్ కంపాషనేట్ విత్ హిమ్. సో అలా జరిగింది. తర్వాత నేను 5th standard లో ఉన్నప్పుడు 4th standard లో ఉన్నప్పుడు గుర్తులేదు. సో నాన్నగారు పరిచయం అయ్యారు మా అమ్మగారికి, మా మామ అత్తల ద్వారా పరిచయం అయ్యారు. అదే భానుగారి సిస్టర్ పద్మత్త ఉంటుంది కదా, తన ద్వారా మాకు నాన్నగారు పరిచయం అయ్యారు అనమాట. సో మా అత్తతో పాటు నేను సత్సంగాలకి వెళ్ళటం గుర్తుంది, కానీ నాకు వెళ్ళాను కానీ నాకేం అర్థమయ్యేది కాదు, చాలా చిన్న వయసు అప్పుడు కదా. సో నాకేమి అర్థమయ్యేది కాదు. తర్వాత మా అమ్మ ఒకసారి అరుణాచలంకి వెళ్ళినప్పుడు నాన్నగారు భక్తులు అందరూ పరిచయం అయ్యారు, అందులో ఒకళ్ళు లక్ష్మీ ఆంటీ, భీమవరం లక్ష్మీ ఆంటీ అని పరిచయం అయ్యారు. సో ఆ ఆంటీ మా ఇంటి దగ్గరే ఉంటారని తెలిసింది. ఆంటీ మా ఇంటికి రావటము వెళ్ళటము, సత్సంగాలు బాగా చదవటము, నాన్నగారి గురించి చెప్పడము, సరెండర్, తను ప్యూర్గా నాన్నగారికి సరెండర్ అయిన వాళ్ళన్నమాట. సో తన ద్వారా ఇంప్రెషన్స్ మా మీద బాగా పడ్డాయన్నమాట. సో అలా నాన్నగారు మెల్లమెల్లగా పరిచయం అయ్యి నాన్నగారు స్పీచెస్కి అటెండ్ అవ్వడం మా మదర్ చేసేవాళ్ళు. నేను మామూలుగా స్కూల్కి అది వెళ్ళిపోయేదాన్ని కాబట్టి సో నాన్నగారు వచ్చినప్పుడు కలవటము అలా చేసేదాన్ని అన్నమాట. సో తర్వాత ఎప్పుడు నాన్నగారి స్టేషన్కి వచ్చినా కంపల్సరీగా వెళ్ళేవాళ్ళము. సో మాకు ఇది హబ్సిగూడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరే కదా, సో స్టేషన్లో చాలా కొంతమంది ఉంటారు. సో నాన్నగారు అలా అందరి వెనక చూస్తూ ఉంటే ఒకసారి నా వెనక పడుతూ ఉంటే అసలు ఆ చూపు కోసం వెళ్ళేవాళ్ళం అన్నమాట. సో అలా ఎప్పుడు స్టేషన్కి వచ్చినా పొద్దున్నే 4 o'clockకే రెడీ అయిపోయి గురువుగారి దగ్గరికి వెళ్ళేదాన్ని. సో అలా గురుగారితో బాగా పరిచయము, సత్సంగాలు మీటింగ్స్ కి కొంచెం టైం ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని, కానీ కంపల్సరీగా మాత్రము స్టేషన్ లో బాగా కలిసేదాన్ని దీది. సో స్టేషన్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్టేషన్ లో బాగా పరిచయం అయ్యేవాళ్ళు నాన్నగారు నాకు. సో అలా నాన్నగారు చూసుకున్నప్పుడు ఇట్ వాస్ లైక్ అద్భుతం అన్నమాట. లైక్ ఆ చూపు పడినప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్లిస్ఫుల్. ఆ చూపు కోసం వెళ్ళేదాన్ని ఒక నవ్వు నవ్వేవాళ్ళు నన్ను చూసినప్పుడల్లా చిన్నప్పుడు. అలా తర్వాత ఒకసారి నాన్నగారు మా ఇంటికి రావటము, పాదపూజ చేయటము అవన్నీ చేశాము. నాన్నగారు అన్నారన్నమాట అప్పుడు, నువ్వు యావరేజ్ స్టూడెంట్ అమ్మా, బాగా చదువుకో, మ్యాథ్స్ బాగా చెయ్యి అనేసి అనేవాళ్ళు. నాన్నగారు ఎప్పుడు చూసినా మ్యాథ్స్ బాగా చేస్తావా అమ్మా అని అడిగేవాళ్ళు. సో అలా అలా నాన్నగారితో పరిచయం అయితే స్టడీస్ మీద ఎలాంటి సిచ్యువేషన్కి అయిపోయానంటే, ఇంకా గురుగారి మీద ప్రేమ ఎలా కలిగిందో, నాన్నగారి మీద ప్రేమ ఎప్పుడు కలిగిందో నాకు గుర్తులేదు, కానీ ఇట్ హ్యాపెండ్ జస్ట్ లైక్ దాట్. కానీ ఎలాంటి ప్రేమ కలిగిందంటే, ఇంట్లో అంతా నాన్నగారు భగవాన్ ఫోటోలే ఉండేది ఇది. సో నాన్నగారిని చూసినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. అంటే భగవంతుడు అంటే ఎంతో కొంత ప్రేమ అది ఉండేది, కానీ ఐ ఫెల్ట్ మోర్ సుపీరియర్ దాన్ గాడ్ యాక్చువల్లీ. అంటే ఐ డిడ్ ఫీల్ ఎనీవన్ ఎల్స్ ఆన్ ద ఎర్త్ టు బిలీవ్ ఇన్ సో మచ్ ఆర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ సో మచ్ అన్నమాట. అంటే అంత కంప్లీట్ ఫెయిత్ అండ్ సరెండర్ ఆటోమేటికలీ అయింది. అంటే మరి నేను అంత స్పీచెస్ అప్పుడు వినలేదు, కానీ బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్. అంటే వేరే గురువు గారు వచ్చినా, వేరే వాళ్ళు మాట్లాడినా కూడా అవసరం ఏంటి, వినాల్సిన అవసరం ఏంటి, చదవాల్సిన అవసరం ఏంటి, గురువు గారు ఉన్నారు కదా, గురువు గారు మాటలు ఉన్నాయి కదా, గురువు గారు గ్రేస్ ఉంది కదా, మనకి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అనిపించేది. అంటే ఐ హ్యాడ్ కంప్లీట్ ఫెయిత్ అండ్ సరెండర్ ఆన్ హిస్ వర్డ్స్ అండ్ ఓన్లీ హిమ్ అన్నమాట, నథింగ్ ఎల్స్, నాట్ ఈవెన్ గాడ్, ఓన్లీ నాన్న. అలా 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 పెరిగిందనమాట బాగా. ఇంకా టెన్త్ ఇంటర్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే అమ్మ వాళ్ళు అన్నారనమాట, కొంచెం ఇది క్రూషియల్ పీరియడ్ కదమ్మా, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని అన్నారు. సో అని అన్నప్పుడు ఇంకా నేను కూడా నాన్నగారు వచ్చినప్పుడు కలవటము, స్టేషన్లో కలిసేదాన్ని, ఇంకా స్టడీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేశాను దీది. సో నాన్నగారు ఎప్పుడు కలిసినా, స్టేషన్ కలిసినా, ఎప్పుడు కలిసినా కూడా ఒక మాట మాత్రం ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళు, ఇది నీకు మంచి హృదయం ఇచ్చారమ్మా, నీకు గుడ్ హార్ట్ ఇచ్చారు అనేవాళ్ళు, ఇది ఎప్పుడు అనేవాళ్ళు. సో అది ఎప్పుడు గుర్తుంది నాకు. తర్వాత అలా అలా బ్యాచిలర్స్ అయిపోయింది, తర్వాత యుఎస్కి వెళ్దామని మాస్టర్స్కి డిసైడ్ అయ్యాను. అంటే కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ నాకు ఇనీషియల్ చిన్నతనంలో కలగకపోయినా, యాజ్ అన్ దెన్ అన్నారనమాట నాన్నగారు, నువ్వు బాన్ ఇంటెలిజెంట్ కాదమ్మా, కానీ చాలా కష్టపడి నువ్వు ఇంటెలిజెన్స్ని సంపాదించుకున్నావు అని అన్నారు. సో కొంచెం స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఒక హయ్యర్ స్టడీస్ చేయాలి అని అనిపించింది మాస్టర్స్. అంటే యుఎస్లో ఏదో ఉంది అని ఆకర్షించబడి ఎక్కువ వెళ్ళలేదు, ఆ ఉద్దేశం పెరలేదు. కేవలం చదువుకున్నాము, కొంచెము ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది కదా, ఎంతో కొంత ఒకసారి ఇండిపెండెంట్గా ఉంటే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళండి ఇది. అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ మా పేరెంట్స్ని విడిచి నేను బయట ఉండింది లేదు. అంటే పేరెంట్స్తోనే ఎక్కువ ఉండేదాన్ని, కానీ అసలు హాస్టల్ కానీ అది కానీ బయట ప్రపంచం నాకు తెలియదు అనమాట. అసలు గురువు గారు లేకపోతే ఇల్లు లేకపోతే భక్తి అంతే తప్ప, అంటే ఒక సినిమా కూడా ఏమి, బయట మాల్ కూడా అసలు ఎక్కడిక వెళ్ళింది కూడా గుర్తులేదు. అంటే ఎవరితో మాట్లాడినా ఏది చేసినా అది మెటీరియలిస్టిక్ ప్లెజరే కదా, అనుభవిస్తే అయిపోతుంది కదా, మరి అందులో నేను ప్లెజర్ని డ్రా చేసుకోవడం ఎందుకు అని అనిపించేది ఇది చిన్నతనం నుంచి అనిపించేది. సో మాక్సిమం ఫ్రెండ్స్ కూడా ఒక్కళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు, అది కూడా చాలా తక్కువగా ఉండేది. ఎంతమంది స్కూలింగ్లో ఒక్కళ్ళో ఇద్దరు, కాలేజ్లో ఒక్కళ్ళో ఇద్దరు, అంతేది ఇది. అది కూడా టూ మచ్ బాండింగ్ కాదు, వెరీ లెస్ బాండింగ్ అంటే బికాస్ ఎవ్రీథింగ్ బికాస్ అవుట్ సైడ్ ద వరల్డ్ దెర్ ఇస్ నథింగ్ దేర్ ఇన్ ద వరల్డ్ అని అనిపించేది అనమాట. సో ఐ డింట్ ఎంకరేజ్ ఎనీ టచ్ ప్లెజర్స్ ఇన్ మై లైఫ్ అనమాట. సో తర్వాత మాస్టర్స్కి వీసా కోసం అరుణ మెడ్రాస్కి వెళ్తే వీసా వచ్చింది. నాన్నగారు కూడా అరుణాచలంలోనే ఉన్నారు, అలానే ప్లాన్ చేసుకున్నాను అరుణాచలంలో నాన్నగారిని కలవచ్చని ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో కలిసి అరుణాచలంలో కలిసి ఇలా వీసా వచ్చింది నాన్నగారు అంటే నీతో పాటు నలుగురికి వచ్చిందా అమ్మ అని అడిగారు. లేదు నాన్నగారు, నాకు ఒకదానికి అనిపిస్తుందంటే అమ్మ దెర్ ఇస్ అ డెస్టినీ దట్ డ్రైవ్స్ పీపుల్ అమ్మ, నీది కూడా అలానే నడుస్తుంది అని అన్నారు దేది. అన్నాక తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ మార్క్స్ కూడా వచ్చినాయి, అన్నీ అక్కడే అప్పుడే జరిగినాయి అన్ని చెప్పాను. నీకు అన్ని గుడ్ న్యూస్ అమ్మ, నీకు అంతా మంచి జరుగుతుంది అని అన్నారు. తర్వాత నా పేరు గ్రీష్మ కదా, నిన్ను నీ పేరు వింటే నాకు భీష్ముడు గుర్తుకొస్తాడు, ఎందుకంటే గ్రీష్మ గోస్ వెల్ విత్ భీష్మ అని అన్నారు అనమాట. సో స్వీట్ అనమాట అలా. సో అలా దండం పెట్టుకుని వచ్చేసాను. అంటే ఎంతో కొంచెం యాంగ్జైటీ ఉంది, యూఐఎస్కి వెళ్తున్నానని యాంగ్జైటీ, అంటే చిన్న వయసే కదా అప్పుడు ఉండింది అనమాట. సో ఆ యాంగ్జైటీతో ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఎప్పుడు కలిసిన గురువు గారిని అంత ప్రేమిస్తుంటే గురువు గారిని మనం గురువు గారికి రిటర్న్ ఇచ్చేది ఏది అని ఎప్పుడు ఉండేది ఇది. అంటే మామూలుగా హ్యూమన్ హార్ట్స్ హార్ట్ లవ్ ఇచ్చినప్పుడే వీ విల్ బీ టూ మచ్ సరెండర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కదా. అలాంటి అంత సెల్ఫ్లెస్ లవ్ గురువు గారి నుంచి వచ్చినప్పుడు వాట్ ఆర్ వీ గివింగ్ ఇన్ రిటర్న్? అంటే మన ఆయన చెప్పిన మాటలు విని వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ట్రూత్ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా, మరి మన ఎఫర్ట్స్ ఎందుకు చేయట్లేదు అని బాగా బాధపడేదాన్ని ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు వరకు ఉన్న లైఫ్ దెర్ వాజ్ నో డిస్టర్బెన్స్, దెర్ వాజ్ నో డిఫికల్టీస్, అంటే నాట్ మచ్ ప్రాబ్లమ్స్, ఇట్ వాజ్ వెరీ ఈజీ గోయింగ్ అనమాట. అంటే ఫ్యామిలీ వాజ్ వెరీ లవ్లీ, ఏం కావాలన్నా సమకూర్చేవాళ్ళు, దేవర్ లవింగ్ టు మీ, ఐ వాజ్ లవింగ్ టు దెమ్. సో కష్టాలు అనేది ఏమీ లేదు. అంటే గురువు గారి మీద ఇష్టం ఉంది బాగా, గురువు గారు కూడా నన్ను అంతే ఇష్టపడుతున్నట్టు కనిపించారు కలిసినప్పుడల్లా. ఇంకా నాకు కావాల్సింది ఏంటి మరి స్పీచెస్ ఇవన్నీ మన లివింగ్ కూడా గురువు గారు చెప్పినట్టు చెయ్యాలి అని అనుకుని నేను యుఎస్కి బయలుదేరాను ఇది. సో యుఎస్కి వెళ్ళాక అంటే ఇప్పటి వరకు ఉన్న ఫేజ్ ఆఫ్ లైఫ్ ఒక్కటైతే యుఎస్ నుంచి ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ట్రినౌ ఇస్ అ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్. సో స్లోలీ బ్లోస్ స్టార్ట్ అయినాయి. అంటే ఇట్ ఇస్ గుడ్ వన్ వే, అదర్వైజ్ వి విల్ నాట్ లెర్న్ లెసన్స్ ఇన్ ఈజీ వే అంటారు కదా. సో ఫస్ట్ టైం లైక్ యుఎస్కి వెళ్ళాక ఐ వాజ్ హోమ్ సిక్ అనమాట. అంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండింది ఆల్ దోస్ 20 ఇయర్స్, ఐ వాజ్ నాట్ ఫార్ ఫ్రమ్ ఫ్యామిలీ. అండ్ సడన్ గా ఇంత దూరం అయ్యేసరికి అంటే నాకు ఇంత అటాచ్మెంట్ ఉందా మా అమ్మ మీద మా నాన్నగారి మీద అని అనిపించింది. అది సో డిప్రెస్డ్ లైక్ బాగా ఏడ్చేసేదాన్ని. అంటే ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు కదా, ఉంటే ఇంట్లోనే ఉండేదాన్ని. సో చాలా దుఃఖం వచ్చేసేది. అంటే గురువుగారి మీద కూడా చాలా అనిపించేది, గురువుగారిని కలవలేకపోతున్నాము, చాలా దూరం అయిపోయాను నేను గురువుగారికి అని చాలా ఏడ్చేదాన్ని. ఇది ఎంత ఏడ్చేదాన్ని అంటే అంత ఏడ్చేదాన్ని అనమాట. కానీ అంత ఏడ్చినప్పుడు కూడా లైక్ ద రిటర్న్ ఫ్రమ్ హిస్ సైడ్ వాజ్ ఆల్సో అన్సీన్ అండ్ అన్హర్డ్ అనమాట. అంటే గురువుగారితో ఫిజికల్ అటాచ్మెంట్ ఉంటే ఫిజికల్ గా గ్రేస్ ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, కానీ అంత దూరం ఎక్స్పీరియన్సింగ్ గ్రేస్ వాజ్ క్వైట్ డిఫరెంట్. అంటే హీ స్ప్రెడెడ్ ఎవ్రీవేర్ కదా, సో ఐ రియలీ ఫెల్ట్ హీ వాజ్ విత్ హిమ్ దేర్ ఆల్సో అనమాట. అంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇట్ ఈస్ మోర్ అన్ ఇమోషనల్ మూమెంట్ బికాస్ ఐ వాజ్ ఫార్ ఫిజికల్లీ బట్ హీ వాజ్ still with me. How is it possible? Mm-hmm. It is not possible for an individual human being, kara. Until mm-hmm. and unless you are that oneness of happiness, you can't experience mm-hmm. that Nana is with you, even though he's not physically with you. So, anta dukkam vachinappudu ala padukunte, like one or two days, like edustu ala padukunte kallaku vachese vallu. ఓదార్చేసేవాళ్ళు అండ్ దేర్ విత్ యూ అనేవాళ్ళు, అంటే అనేవాళ్ళు అనమాట, వెరీ క్లోజెస్ టు మై హార్ట్ అమ్మా అనేవాళ్ళు అనమాట. అంటే ఇట్ ఇస్ నో డిఫరెంట్ దాన్ బీయింగ్ ఫిజికల్ విత్ హిమ్, ఇట్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట. సో ఐ ఎక్స్పీరియన్స్డ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, అంటే కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తుకు లేవు, అందుకనే తర్వాత వెబ్సైట్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. దీస్ ఆర్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్ విల్ హెల్ప్ అస్ టు ట్రాన్స్ఫార్మ్ వన్ ఆర్ ది అదర్ వే అని అప్పుడు స్టార్ట్ చేసింది అందువల్లనే అన్నమాట. సో చాలా డ్రీమ్స్ గుర్తున్నాయి. అలా డ్రీమ్స్ అయ్యాక వన్ ఇయర్ తర్వాత గురు పౌర్ణమికి వస్తే అలా లైన్లో నుంచినప్పుడు ఎప్పుడు వచ్చామమ్మా, ఎప్పుడు కలిసినా కూడా ఒక్క క్వశ్చన్, నేను కనిపించినా మా పేరెంట్స్ కనిపించినా ఒకటే క్వశ్చన్ అడిగేవాళ్ళు ఫస్ట్, నువ్వు హ్యాపీగా ఉన్నావా అమ్మా అని అడిగేవాళ్ళు అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ ఆర్ యూ హ్యాపీ హీ వాంటెడ్ దాట్ అన్నమాట. అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకోకుండా హౌ కెన్ ద పర్సన్ లవ్ like you love like this, and it was amusing and amazing, and I can't express in that. Ante eppudu
thank you.
Yeah, so ఎప్పుడు కలిసినప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీ దయ నాన్నగారు నేను బాగానే ఉన్నాను, మీ దయ అనేదాని దీది, ఇంకా వేరేదేమి అడిగే అనేదాన్ని కాదు, మీ దయ నాన్నగారు అనేదాన్ని. అలా గడిపాక వెళ్ళిపోతున్నప్పుడు జున్నూరుకి వెళ్తున్నప్పుడు కూర్చుంటే అన్నారనమాట, స్టేషన్లో ఇలానే కూర్చున్నాను దీది, కూర్చుంటే నా ఇంక చూసి మళ్ళీ పక్కన వాళ్ళు ఇంక చూసి అన్నారనమాట, గ్రీష్మ ఇస్ నన్ అదర్ దాన్ మై స్పిరిచువల్ చైల్డ్ అమ్మా అని అన్నారు దీది. సో ఇంకా దట్ మూమెంట్ ఆల్సో ఐ కాంట్ ఫర్గెట్ అన్నమాట. అంటే నేను ఏమి చేయలేకపోయినా వై డి అడాప్ట్ మీ అని అనిపించింది. ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఆ లైకింగ్ ఒక్కటి హీ ఓన్లీ డ్రూ టువర్డ్స్ హిమ్ అన్నమాట. సో ఐ ఫెల్ట్ రియల్లీ బ్లెస్డ్ ఆన్ దట్ డే. తర్వాత యుఎస్కి వచ్చేయాలి అని అనుకున్నప్పుడు ఒకసారి గురుగారు దర్శనం జరిగితే బాగుండు అని అనిపించింది. సో అప్పుడే కృష్ణాష్టమి అన్నమాట ఆ రోజున, మీరు కూడా ఉన్నట్టు ఇది గుర్తుందో లేదో. సో కృష్ణాష్టమి రోజున అన్నమాట. సో అలానే ముందు కూర్చున్నాను, అదే రోజున వెళ్ళిపోతున్నాను కూడా, నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాను. సో అన్నారనమాట, అమ్మా నీకు నీకు గుడ్ ఇంటెలిజెన్స్ తో పాటు గుడ్ హార్ట్ కూడా ఉందమ్మా అని అన్నారు. ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ లో రెండు సమగ్రంగా ఉండాలమ్మా, నీకు రెండు సమగ్రంగా ఉన్నాయి అని అన్నారనమాట దీది. అనని ఆ రోజున కృష్ణుడు గురించి చాలా బాగా చెప్పారు. అంటే కృష్ణుడు అంటే నాకు ఒక హీ వాజ్ నన్ అదర్ దాన్ లైక్ ఎనీ అదర్ గాడ్. I didn't have any special feelings for him. Kani that day, after that day, it was completely different anamata. Ante Krishnudu gurinchi anta baga na mind meeda ruddesaru anamata. Ante remember Krishna, more and more remember Krishna, amma, then what will happen is, అప్పుడు నీ పేరుతో నిన్ను పిలవరమ్మా, నిన్ను కృష్ణ కృష్ణ అంటారమ్మా అని అన్నారు దీది. అని అన్నాక కృష్ణ ఇస్ బ్యూటీ, బ్యూటీ ఇస్ కృష్ణ, కృష్ణ ఇస్ ట్రూత్, ట్రూత్ ఇస్ కృష్ణ, బ్యూటీ ఇస్ ట్రూత్ అని అన్నారనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణుడు మంత్రమ్మ. కృష్ణుడు అంటే హీఈస్ అ స్ప్రెడెడ్ గాడ్, అంటే ఎవ్రీథింగ్ ఇస్ వాసుదేవ అని అన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ వాసుదేవ, ఇక్కడ ఉండి అక్కడ లేడు అని లేడు, ఎవ్రీథింగ్ ఇస్ వాసుదేవ అని అన్నారు. నేను ఇప్పుడు చెప్పే మాటలమ్మా నీకు హార్ట్ లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి 1000 జన్మలు పట్టేస్తుందమ్మా అని అన్నారు. కానీ గురువు అనుగ్రహంతో యూ విల్ గెట్ దట్ మెచ్యూరిటీ ఇన్ యువర్ మైండ్ టు అండర్స్టాండ్ ఇట్ అని అన్నారు. అని అన్నాక నువ్వు కృష్ణుడికి దండం పెడితే అందరి దేవతా దేవ పురుషులకి దండం పెట్టినట్టే అని అన్నారు అన్నమాట. తర్వాత ఆ కళలో చూసి అన్నారన్నమాట, ఇప్పుడు 1 అవర్ చెప్పుకున్నాం కదమ్మా, చెప్పుకున్నాం కదా ఈ 1 అవర్ ఎందుకు చెప్పుకున్నామంటావు అని అన్నారన్నమాట. అని అంటే నేనేం మాట్లాడలేదు, అంటే దేవుడి మీద టేస్ట్ కలిగించడానికి చెప్పుకున్నావమ్మా. నీకు దేవుడి మీద టేస్ట్ కలగలేదనుకో అమ్మా, నీ మైండ్ అంతర్ముఖం అవ్వదు, నీకు దేవుడి మీద టేస్ట్ కలిగించడానికి ఇది చెప్పుకున్నాము అని అన్నది. నాకు అది స్ట్రక్ అన్నమాట ఆ మాట విన్నాక. ఎంతో కొంత ఐ ఫెల్ దట్ అంటే హీ వాజ్ డ్రౌనింగ్ ఇన్ బ్లెస్ అండ్ ఎక్స్టసీ అన్నమాట. అందరినీ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ లైక్ దెర్ ఇస్ నో నన్ అదర్ దాన్ మై సెల్ఫ్ అనిపించింది. ఇట్ వాస్ ప్యూర్ వన్నెస్ ఇన్ ఎవ్రీ వన్ అని అనిపించింది. సో ఆ టేస్ట్ ఆఫ్ గాడ్ కలిగించడానికి మనం మాట్లాడుకున్నామమ్మా అని అన్నారు. అని అన్నాక తర్వాత నేను ఇంకా బాగా ఏడ్చేసాను, అంటే ఐ కుడెంట్ బేర్ దట్ లవ్ అండ్ కంపాషన్ ఫ్రమ్ హిమ్ అన్నమాట. సో నీకు ఓన్లీ ప్యూరిటీ వల్లనే ఇదంతా యూ కెన్ రియలైజ్ ద గాడ్ అనేసి అని అన్నారు. తర్వాత కేక్ తీసుకొచ్చారు, కేక్ కట్ చేశారు. కట్ చేసి చిన్న పీస్ నా నోట్లో పెట్టబోతుంటే నేను తీసుకోబోయాను, లేదని నా నోట్లో పెట్టారు ఇది. సో ఇంకా ఆగలేదన్నమాట అప్పుడు, ఇంకా సో క్రయింగ్ బ్యాడ్లీ. సో అన్నాక పెట్టేశాక అన్నారన్నమాట, అంటే కృష్ణుడిని నువ్వు విశ్వసిస్తే, విశ్వాసం చెందితే కృష్ణుడి పట్ల, అర్జునుడి రథం ఎలా తోలాడో నీ లైఫ్ అనే రథం కూడా ఆయన తీసుకుంటాడు బాధ్యత అని అన్నారు. అని your life will be entirely blessed with Lord Krishna, it will be driven by Lord Krishna ani chala blessed chesara rojuna ante chala ba that is one of the meetings that I can never forget anmata. So aa tarvata idi second time first time US kelnappudu I was okay, kani second time vellinappudu I thought like it will be very difficult endukante I felt that suffering kada being part from all of these people ani. Kani aa rojuna Krishnashtami jarigi ala nangar bless chesaka I didn't shed a tear. Na convinced nenu enduke edavali guru gar natho unnappudu ani anpinchindi, asla okka kanti chukka raakunda vellandi US ki. US ki vellaka tarvata 2 months lo naku pelli kudirindi. ఆ పెళ్లి కూడా అసలు జరుగుతుందో జరుగుదో కుదురుతుందో కుదరదో అన్న సిట్యువేషన్స్ లో కుదిరింది అన్నమాట. సో ఐ ఆల్సో డోంట్ నో వెదర్ దట్ పర్టికులర్ డేట్ ఐ విల్ గెట్ మ్యారీడ్ ఆర్ నో, అంత కన్ఫ్యూజన్ ఉండింది ఫ్యామిలీస్ లో సరౌండింగ్స్ లో అంతా. సో గురుగారు ఏమో హైదరాబాద్ వస్తున్నారు, నా పెళ్లి గురించి వస్తున్నారు అన్నమాట హైదరాబాద్ కి. సో కానీ ఇలాంటి సిట్యువేషన్స్ అంత సెన్సిటివ్ గా ఉండే నేను ఫేస్ చేస్తే అసలు ఫుల్ దుఃఖంలో ఉండేదాన్ని ఆ టైం కల్లా. కానీ టు మై సర్ప్రైజ్ లైక్ అసలు నేను ఏడవలేదు, నేను బాధపడలేదు. అది స్టిల్ అన్నమాట, ఎంత స్టిల్ గా ఉన్నానంటే జరిగితే జరుగుతుంది, జరగకపోయినా పర్వాలేదు, గురువు గారు హైదరాబాద్ కు వస్తున్నారు, అట్లీస్ట్ గురువు గారి దర్శనం జరుగుతుంది కదా అని అనుకున్నాను. జరిగింది, ఎలా జరిగిందో కూడా తెలీదు, పెళ్లి జరిగింది, నాన్నగారు వచ్చారు. అసలు పెళ్లి మండపంలో అక్కడ కూర్చుంటే నా చూపు నాన్నగారు తప్ప ఇంకా వేరే దగ్గర చూడలేదన్నమాట. ఇంకా నాన్నగారు ఇంకా చూడట్లేదని మరి ఏమనుకున్నారో ఇంకా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తర్వాత కొంచెం స్వీట్ తిన్నారు, బయట ఎక్కడ తిన్నారు కదా నాన్నగారు ఆ రోజు, చక్రపాలు తిన్నారు నా
పెళ్లి. నేను పక్కనే ఉన్నాను అప్పుడు, మాకు కూడా కొంచెం ఇచ్చారు.
Yeah. సో అన్నారు అనమాట, ఈ పెళ్లి కేవలం గ్రీష్మ కోసం వచ్చానమ్మా, హైదరాబాద్ ప్రయాణం లేదు మాకు లేకపోతే అని అన్నారు దీది. సో అలా పెళ్ళి అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను యుఎస్కి వెళ్ళిపోయాను, నా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో పెద్ద బ్లో ఏం జరిగిందంటే నా గ్రాడ్యుయేషన్ అవ్వట్లేదు, 1-2 semesters బీటీ అయిపోయింది. అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్స్ వెతుక్కుని బాగానే సెటిల్ అయ్యారు, కానీ నేను మాత్రం గ్రాడ్యుయేట్ అవ్వట్లేదు. ఏదో ఎగ్జామ్స్ పెట్టారు కానీ పాస్ అవ్వలేదు. అంటే అది నాకు కొన్ని టెండెన్సీస్ అంటారు, వాసనలు అంటారు, ఏవో కొన్ని ఉంటాయి కదా మనిషిలో. సో అవి అణచడానికి ఇలాంటి బ్లోస్ వస్తున్నాయన్న సంగతి నాకు అప్పటి నుంచి అర్థమైంది. దీని అంటే ఏదో కొంత బాగా చదువుతాను, కష్టపడతాను అనేది ఉండింది నాకు. సో కానీ ఈ మాస్టర్స్ ఈ ఎగ్జామ్ పాస్ అవ్వనందువలన దానికి ఆ థాట్ ప్రాసెస్ కి బ్రేక్ పడింది. కొంచెం డిప్రెషన్ అయ్యాను, చాలా బాధపడ్డాను, ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అని చాలా కష్టపడ్డాను. ఆ ప్రొఫెసర్ ఏమో లైక్ ఇంకా చేయమ్మా అని అనేవాళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు, ఇలా అయితే ఇంకా ఎప్పుడవుతుంది, 3 years అయిపోతుంది, నా మాస్టర్స్ అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి అనుకున్నాను. ఇంకా అప్పుడు మళ్ళీ గురు పౌర్ణమికి ఇండియాకి వచ్చాను. ఇది ఇండియాకి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది నాన్నగారు అని అంటే, నీ మాస్టర్స్ నువ్వు డెఫినెట్గా కంప్లీట్ చేస్తావమ్మా, అందులో డౌట్ లేదు అని అన్నారు. తర్వాత గురు పౌర్ణమి రోజున కూడా 2 apples ఆయనే చూస్ చేసుకుని, ఆ బుట్టలో ఇచ్చింది కాకుండా చూస్ చేసుకుని హృదయానికి హద్దుకుని ఇచ్చారనమాట. అంటే కొంచెం ఏడుపు వచ్చింది బాగా, ఎందుకు అవ్వట్లేదు, ఎంత కష్టపడుతున్నా అని అనిపించింది. తర్వాత మళ్ళీ యుఎస్కి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ నాన్నగారిని కలిశాను. కలిస్తే ఇంకా బాగా ఏడ్చేసాను, చాలా ఏడ్చేసాను అనమాట. ఏడిస్తే నువ్వు మాస్టర్స్ కంప్లీట్ చేస్తావమ్మా అని అన్నారు. అయినా ఆగలేదు. అయితే నాన్నగారు అన్నారనమాట, అబ్దుల్ కలాం అమ్మ కెరియర్ స్టార్టింగ్లో పైలట్ అవ్వాలనుకున్నాడు, కానీ ఫెయిల్యూర్స్ వచ్చినాయి, అలా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయమ్మా అని అన్నారు. అని అన్నాక అయినా దుఃఖం ఆగట్లేదన్నమాట. ఆగకపోతే నువ్వు ఇంటెలిజెంట్ పర్సనే అమ్మా, నో డౌట్ అబౌట్ ఇట్, కానీ నీ డెస్టినీ వలన నీకు అలాంటి ప్రొఫెసర్ కింద చేయాల్సి వచ్చింది అని అన్నారు. అని అన్నాక ఇంకా ముందుకి వాలిపోయి, ఐ ప్రామిస్ యూ విల్ కంప్లీట్ యువర్ మాస్టర్స్ అని అన్నారు. అన్నాక అందరూ లైక్ సర్ప్రైజ్ అయ్యారు. అంటే ప్రామిస్ అనే వర్డ్ గురువు గారి దగ్గర నుంచి ఎప్పుడు వినలేదు కదా. అంటే నాకు నేనే ఆశ్చర్యపోయానమాట. అంటే గురుగారి మీద ఫెయిత్ ఏమైంది, విశ్వాసం ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాను, ఆయన ప్రామిస్ అనే చెప్పే వర్డ్ వరకు నేను ఇలా చెప్పాల్సి వచ్చిందే గురువుగారు అని చాలా బాధపడ్డాను. అలా ఉండకూడదు కదా, నిజంగా గురువుగారిని విశ్వసిస్తే మనము ఎందుకు దుఃఖపడాలి అని అనిపించింది దీది. సో అప్పటి నుంచి ఇంకా నేను ఎక్కువ దుఃఖపడలేదు యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్ కి. అంటే గురువు గారు ఉన్నారు అనే నమ్మకాన్ని ఎక్కువ పెంచుకున్నాను నాలో. తర్వాత వెళ్ళేటప్పుడు ఇంకా బాగా దుఃఖం వచ్చేసింది. ఇంకా నాన్నగారిని విడిచి ఉండలేదు, ఎందుకంటే ఇంత ఎష్యూరెన్స్ ఇచ్చాక విడిచి వెళ్ళలేకపోయాను. అయితే అన్నారు, నువ్వు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అమ్మా, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, నువ్వు నాతో మాట్లాడితే యూ విల్ ఫీల్ బెటర్ అని అన్నారు. సో అలా వెళ్ళిపోయాను యుఎస్కి. యుఎస్కి వెళ్ళిపోయాక ప్రొఫెసర్ కూడా ఇంకా స్టబ్బర్న్గా ఉన్నాడు, కంప్లీట్ చేయట్లేదు మాస్టర్స్, ఇంకా అలానే ఉంది పరిస్థితి, ఇంకా వర్క్ చేయి అనేవాళ్ళు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సో ఇలా పేరెంట్స్ని అడిగితే, అమ్మా మాస్టర్స్ అయ్యేటట్టు లేదమ్మా, మరి నేను ఇండియాకి వచ్చేస్తాను, ఏదన్నా జాబ్ ఎత్తుకుంటాను అక్కడ అనేసి అని అన్నాను. సరే నీకు ఎలా అనిపిస్తే నువ్వు అలా చెయ్యమ్మా అన్నారు అమ్మ వాళ్ళు. సరే గురువు గారికి కూడా ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. ఆ రోజున 7-8 అని కొంచెం ఒక టైమింగ్ ఉంటుంది కదా, నాన్నగారు ఫోన్ అటెండ్ చేస్తారు యుఎస్పి, అప్పుడు కలిసింది నాన్నగారికి ఫోన్. కలిసినప్పుడు నాన్నగారు అవ్వట్లేదు నాన్నగారు, మాస్టర్స్ వచ్చేద్దాం అనుకుంటున్నాను, డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అని, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఇంకా చేయమంటున్నారు ఇంకా చేయమంటున్నారు, నా స్కాలర్షిప్ కూడా అయిపోతుంది, సో కష్టం నాన్నగారు అని అంటే కొంచెం సేపు ఆలోచించి, అమ్మా ఇంకొకసారి ట్రై చేయమ్మా, ఇంకొకసారి ట్రై చేయి, ఇంకా ఈసారి కూడా అవ్వకపోతే వచ్చేద్దు కానీ అని అన్నారు. అన్నాక సో మళ్ళీ ఒక కొంచెం ఒక 1-2 weeks గ్యాప్ తీసుకున్నాను, కొంచెం ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాను, డోర్ నాక్ చేస్తే రమ్మన్నాడు. అంటే ఎప్పుడు వెళ్ళినా ఒక డిస్కంఫర్ట్ ఫేస్ పెట్టే ప్రొఫెసర్, ఆ రోజున ఫేస్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట, హి వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఐ కుడ్ సీ ద పాజిటివ్ వైబ్స్ అనమాట. ఐ డిడ్ దిస్, ఐ డిడ్ దట్ అని నేను చూపిస్తున్నాను ప్రొఫెసర్కి. చూపిస్తే ఓకే లెట్స్ ప్లాన్ ఫర్ థీసిస్ ప్రెజెంటేషన్ అని అన్నారనమాట. నేను షాక్ అయిపోయాను. అసలు షాక్ అంటే ఇంకా లిటరలీ షాక్, ఎందుకంటే 1 week బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా హీ వాస్, కానీ సడన్గా హౌ కెన్ దిస్ చేంజ్ హ్యాపన్ అని అనిపించింది. సో గురుగారికి, గురుగారు ఏదో చేసేసారని అనిపించింది ఆ రోజున. అంటే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ బికాస్ ఐ న్యూ హిమ్, లైక్ హీ వాజ్ సో ఎడమెంట్ అండ్ స్టబ్బర్న్ అనమాట. హీ వాజ్ నాట్ అలవింగ్ టు కంప్లీట్ ఇట్. సో వెంటనే ఆ రోజు నైట్ మళ్ళీ ఫోన్ చేసి గురుగారు ఇలా అన్నారని అంటే, నువ్వు హ్యాపీ కదమ్మా అని అన్నారు. ఫస్ట్ ఆయన అడిగింది అది, నువ్వు హ్యాపీ కదమ్మా అని అన్నారు. హ్యాపీయే నాన్నగారు అని అన్నాను. నాకు ఒక మంచి న్యూస్ చెప్పావమ్మా, గుడ్ న్యూస్ చెప్పావు నువ్వు అని అన్నారు. థ్యాంక్ యూ నాన్నగారు అని చెప్పాను. అలా థీసిస్ అయిపోయింది, స్టడీస్ అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి కెరియర్ వైజ్ దేర్ వాజ్ నో బ్లాకర్ అనమాట. ఐ నెవర్ హ్యాడ్ బ్లాకర్స్ టిల్ నౌ. సో తర్వాత మళ్ళీ జాబ్ కూడా వచ్చింది, వేరే సిటీకి షిఫ్ట్ అయ్యాను. సో ఆ జాబ్ నుంచి స్టార్ట్ అయ్యింది, నెక్స్ట్ వీక్ చెప్తాను దీది. దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫేజ్ అనమాట. దిస్ వాజ్ 1 phase, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫేజ్. సో కానీ ఏంటంటే లైక్ he was there with me always during the tough times. Though physically lekapoyina kuda the mental contact was very strong, endukante I had lot of faith anamata. Guru ga chustuntaru, edi jarigina chustuntaru, edi jarigina kashtam vachina chustuntaru, manam enduku baadha padali, guru gar unnaru ani. అంటే హీ నెవర్ ఫెయిల్ టు షో మీ హిస్ గ్రేస్ అనమాట. అంటే కలలో అయినా కూడా ఐ కుడ్ ఫీల్ విత్ మీ, దో ఐ వాజ్ వెరీ మైల్డ్ అపార్ట్ అనమాట. సో నిజంగా గురువు గారిని రుణం తీర్చుకోవాలంటే ఆయన చెప్పిన మాటలు పాటించడం తప్ప వి కాంట్ గివ్ అవుట్ హిస్ గ్రాటిట్యూడ్ అని అప్పటి నుంచి నేను ఐ నెవర్ లెఫ్ట్ హిస్ ఫీట్ అన్నమాట. సో అంతే.
బ్యూటిఫుల్ రా, వెరీ బ్యూటిఫుల్ అమ్మా. దట్ యూనో
నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ గురు అనిపించింది దీది. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్
అవునమ్మా, అవును. అందుకే శ్రద్ధ, శ్రద్ధావాన్ లభతే మోక్షం అన్నారు చూడు. సో అంటే ఆయన ప్రేమ ఎలా కురిపించారు అంటే మన శ్రద్ధ తప్పకుండా ఉండేలాగా, లైక్ అంటే ఎక్కడ కూడా విరామం లేకుండా దయ కురిపించడం అనమాట. అంటే బ్రేక్ ఇచ్చి ఇబ్బంది పెట్టకుండా,
ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక మంచి మాట చెప్పేవాళ్ళు అనమాట నా గురించి. అంటే అంత సెల్ఫ్లెస్ గా ప్రేమించినప్పుడు మనం కూడా వి హ్యావ్ టు డూ వాట్ హీస్, అంత త్రాపేత్రై పడుతున్నారు కదా, ఎన్ని ప్రవచనాలు చెప్తున్నారు, ఎన్ని ఊళ్ళో తిరుగుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు గురువు గారు. మనం కూడా వి హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిస్ వర్డ్స్ అండ్ డూ సాధన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి హ్యావ్ టు సింబలైజ్ హిస్ వర్డ్స్ అని అనిపించేది ఇది ఎప్పుడు కూడా. సో అదొక్క మంత్రాన్ని పెట్టుకునే లైఫ్ ని గడిపేదాన్ని నేను.
వెరీ బ్యూటిఫుల్. ఎందుకో నీకు స్టిల్ హ్యావ్ టైమ్ యాక్చువల్లీ.
నో ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. యా నెక్స్ట్ వీక్ చెప్తాను దీది.
అలాగేమ్మా, వెరీ బ్యూటిఫుల్ రా. హనుమాన్ జయంతి రోజు మన గ్రీష్మ, ఐ మీన్ సో బ్యూటిఫుల్ వెన్ యూనో లైక్ రిసెప్షన్ అంటే నాన్నగారి దయ. అఫ్ కోర్స్ భగవంతుడు దయ అపారంగా ఉంటుంది. ఆయన మానవ రూపం అంటే మన అంతర్యామి రూపం ధరించి ఉన్న వల్ల అక్కడ ప్రేమ దయ తప్ప ఏమీ ఉండదు కదా. బట్ అది గనక ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా అంటే రిసెప్షన్ లేకపోయినా మనకి రిసెప్షన్ తీసుకొచ్చి ఆయన అనుగ్రహాన్ని పోర్ చేశారు. బట్ ఇఫ్ దేర్ వాజ్ రిసెప్షన్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ ఆయన పొంగిపోయేవారు. అంటే ఆయన శ్రమపడి మనల్ని రిసెప్టివ్ చేయడం ఒకెత్తు అయితే ఇన్స్టంటేనియస్గా రిసెప్టివ్గా ఉన్న వాళ్ళని చూస్తే ఆయన హృదయం పొంగిపోయేది. ఐ మీన్ ఇట్ వాజ్ ఆబ్వియస్ ఆల్ ఓవర్ హిస్ ఫేస్ అండ్ ఐస్ అండ్ ద వే హీ ఎక్స్ప్రెస్డ్ ఇట్. సో ఐ మీన్ మెనీ ఆఫ్ యూ, మొన్న క్రాంతి కానీ, నువ్వు కానీ, మాధవి కానీ, ప్రీతి కానీ, ఐ మీన్ అంటే చంటి పిల్లలు దూరంగా ఉండి ఇప్పుడు మాలాంటి వాళ్ళు అందరూ రెగ్యులర్గా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం కదా. సో మీలాంటి వాళ్ళు దూరం నుంచి ఇయర్కు టూ ఇయర్స్కు ఒకసారి కనిపిస్తే ఇట్ వాజ్ లైక్ హీ వాజ్ మిస్సింగ్ ది లో, ఐ మీన్ అంటే ఫిజికల్ ప్రెజెన్స్, నేను నా బిడ్డది మిస్ అయ్యాను అన్నట్టుగా ఉండేది ఆయన ఎక్స్ప్రెషన్. అమ్యూజింగ్ ఎందుకంటే మీరు ఎంత మిస్ అయ్యారనేది మీ ఫేస్ లో వీ కుడెంట్ రీడ్ ఇట్, కానీ ఆయన మాత్రం ఆతృతగా చంటి పిల్లలు ఎత్తేసుకోవాలన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెషను, ఆయన చూపు, అన్డివైడెడ్ అటెన్షన్ ఇచ్చేసేవారు.
అవును షా, ఎప్పుడు ఎప్పుడు అదే అంటే ఆయన అంతర్యామి కదా, మనకంత అర్థం అవ్వకపోయినా ఆయనకి అర్థం, ఆయనకి తెలుసు కదా, కానీ ఆయన హిస్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఐ మీన్
అదే
అసలు చాలా టాలరేట్ చేయను. అవును
ఉండేదాన్ని కదా, నువ్వు కానీ మన వాణి అరుణంటి వాళ్ళ పాప వాణి కానీ, ప్రీతి కానీ, ప్రేమ కానీ, అసలు ఎవరన్నా మీరు ఎన్ఆర్ఐస్ ఎవరన్నా ఎప్పుడన్నా వస్తే, ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రెగ్యులర్ గా కనిపించే ఫేసెసే కదా. సో మీరు ఎప్పుడన్నా అలా కనిపిస్తే ఆయనకేదో యూనో లైక్ చంటి పిల్లోడికి ఐస్ క్రీమ్ ఇస్తే ఎగ్జైట్ అవుతారు చూడు, అంత ఎగ్జైట్మెంట్ చేసేవారు చంటి పిల్లలాగా. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు కాంప్రహెండ్ ఇఫ్ హీఈస్ ది చైల్డ్ ఆర్ వీఆర్ ది చైల్డ్.
అవును అది ఇప్పటికీ అర్థం కాదు.
అదే అంటే ఇప్పుడు భీష్మ అన్నట్టు హీఈస్ అ కంప్లీట్ కృష్ణతత్వం.
చాలా
హీ వాజ్ లార్డ్ కృష్ణ.
అవును
అంటే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే గోపికల టైంలో ఆయన వచ్చింది చంటి పిల్లోడిగా వచ్చాడు. ఐ మీన్ లైక్ హీ వాజ్ అ I mean below, not even teens kada, he was just I mean 10 to 14 years majjulo kada ayi gadipindi akkada. In our case pedda illa vachi tanti pillolla behave cheyadam.
Avunu
I mean he was like ancient, most ancient rishi la unde varu konni sandarbhallo. కొన్ని సందర్భాల్లో టోటల్ గా చంటి పిల్లోడే ఇంకా అసలు ఇంకో దృష్టితో మనం చూడలేమన్నట్టుగా ఉండేవారు. ఎంజాయ్డ్ ఆల్ ది యునో లైక్ ఐ మీన్ నీళ్ళకి ఆయన ప్లే చేసి సృష్టి లీలగా చేసుకెళ్ళారు ఆయన.
అవును
యాక్చువల్గా నిన్న ఈ బుక్స్ అయ్యో చూస్తూ ఉంటే నాన్నగారిది అఫ్ కోర్స్ మన వెబ్సైట్ లో ఆల్రెడీ ఉంది ఇది, ఈ లండన్ వాళ్ళు నాన్నగారి గురించి రాసిన దాంట్లో ఒక పేపర్ కనిపించింది అనమాట. సో నాకు అనిపించింది ఈరోజు హనుమాన్ జయంతి, ఆల్సో గ్రీష్మ ఈస్ గోయింగ్ టు టాక్ అండ్ షీ గెట్స్ ఓవర్వెల్మ్డ్ బై హిజ్ లవ్. అంటే అందరికీ వచ్చినా కూడా గ్రీష్మ ఈజ్ వెరీ సెన్సిటివ్, సో రిసెప్షన్ కూడా తను ఏంటంటే లైక్ అంత ప్రేమ దయని తట్టుకోలేదు, సో టీయర్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ తనకి. ఈయనెవరో భక్తుడు అలాగే, ఐ మీన్ లైక్ వాట్ గ్రీష్మ ఫీల్స్ ఈవెన్ హీ ఫెల్ట్. పాప వాళ్ళంతా ఎంతో ఒక 2-3 times చూసారేమో నాన్నగారిని. నాన్నగారు లండన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ పోయిటరీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాసిన పోయిటరీ నాన్నగారికి అందజేశారు. అది నాన్నగారు మనకి తీసుకొచ్చి ఇంగ్లీష్ చదివి మళ్ళీ 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 రిపీట్ చేసి ఒక 2-3 months ఆ పోయిటరీతో గడిపేశారు మాకు. అంటే ఒక 3 days ట్రిప్, ఒక 3 days రిట్రీట్కి నాన్నగారు వెళ్తే ఆ 3 days లో వాళ్ళు ఎంత రిసెప్టివ్ గా ఉన్నారు. ఎంత రిసీవ్ చేసుకున్నారు నాన్నగారి బ్యూటీని, లవ్ని, ఆయన చూపులో కరుణని, అంటే ఎంత మెచ్యూర్డ్ సోల్స్ వాళ్ళు మనకి చెప్పకుండా చెప్పడం. అంటే సంవత్సరాల తరపుడు ప్రవచనాలు చేసి, సంవత్సరాల తరపుడు మనం మనల్ని కూడా ఆయన కూడా పెట్టుకుని తిప్పుకున్నా కూడా అంత రిసెప్షన్ మనకి రాలేదేమో, అంత బ్యూటిఫుల్గా రాశారు ఆ పోయమ్స్. సో ఒక్క పోయమ్ ఈరోజు షేర్ చేసుకుందాం అనిపించింది. అంటే ఇది ఆల్రెడీ అందరం చదివే ఉన్నాము, బట్ ఐ మీన్ ఇట్ రిఫ్లెక్ట్స్ హిజ్ లవ్ అండ్ ఆల్సో అ డివోటీస్ లవ్ ఫర్ నాన్న. ఇప్పుడు గ్రీష్మ ఏదైతే ఎక్స్ప్రెస్ చేసిందో ఆయన ఎక్స్ప్రెస్ పోయిట్రీ ఫామ్లో చేశారనమాట. సో అదొక్కసారి వీ విల్ రిఫ్రెష్ దట్ మెమరీ అగైన్. ఆ రిఫ్రెష్ చేసుకున్నాక సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే, దిస్ వాజ్ సెప్టెంబర్ 1998 అనమాట. మే ఐ వేకప్ విత్ ట్రస్ట్ ఎవ్రీ మార్నింగ్, మే ఐ వేకప్ విత్ ట్రస్ట్ ఎవ్రీ మార్నింగ్ అండ్ బిఫోర్ ఎనీ థింకింగ్ కెన్ స్టార్ట్ ప్లేస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మై గురు ది బాడీ, ది మైండ్ అండ్ ది హార్ట్. సో ఆయన ఏమంటున్నారు అంటే, ప్రొద్దున్నే మన నిద్ర లేవడమే, ఆయన అసలు సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్, సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్రెస్డ్, ప్రొద్దున్న నిద్ర లేవడమే నీ మీద విశ్వాసంతో. అంటే ఇలా మెలకువ రావడమే, డైలీ వేకప్ కదా, ఇలా మెలకువ రావడమే నీ మీద విశ్వాసంతో ఉండి తలంపు మొదలయ్యేలోపు. అంటే థాట్, అంటే మెలకువ రాగానే థాట్ వస్తుంది కదా, నేననే థాట్ వచ్చి ఆ తర్వాత థాట్స్ వస్తాయి. మెలకువ రాగానే నాకు తలంపు మొదలవ్వక ముందే నీ హస్తాల్లో, అంటే నీ చేతుల్లో నా బాడీ, మైండ్, హార్ట్ పెట్టేనా. సో బ్యూటిఫుల్, హోల్ ఆఫ్ సబ్జెక్ట్ ఇమిడిపోయి ఉంది ఇందులో. వెదర్ నాన్నగారు లవింగ్ స్మైల్ ఆర్ భగవాన్స్ ఇన్ ఇట్స్ ప్లేస్, దే బోత్ రిఫ్లెక్ట్ ఇన్ బాడీలీ ఫామ్ ది ఇన్నర్ గురూస్ ఫేస్. ఇక్కడ ఏముంటున్నారు అంటే, అది నాన్నగారిదా లేకపోతే భగవాన్దా, ఇద్దరు వేరు వేరు కాదు. సో అది నాన్నగారైనా భగవాన్ అయినా ప్రేమపూర్వక నవ్వు, ఆయన ప్రేమపూర్వక నవ్వు ఎలా, ఏదైనా మన అంతర్యామి ముఖారవిందాందే కదా. అంటే ఆయన, అది భగవాన్ స్మైల్ కానివ్వండి, నాన్నగారు స్మైల్ కానివ్వండి, ఇద్దరు వేరు వేరు కాదు కదా. లోపల నుంచి ఎవరు నవ్వుతున్నారో ఆ చైతన్యమే ఆ మొహం ద్వారా నవ్వుతోంది. సో మన లోపల అంతర్యామే రూపం ధరించి ఆ ఫేస్ నుంచి వచ్చే స్మైల్ ఎవరిది, ఫ్రమ్ అవర్ ట్రూ సెల్ఫే కదా అని. జస్ట్ లుక్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది గురు విత్ అ గేజ్ ఆఫ్ లవింగ్, ఆఫ్ లాంగింగ్ లవ్ అండ్ సీ ఇన్ హిజ్ ఐస్ యువర్ ఓన్ ట్రూ సెల్ఫ్ అండ్ దిస్ విల్ బీ ఇనఫ్. ఒక్కసారి ఆ ముఖారవిందం చూడండి ఆయన కళ్ళలో. అంటే మనం లోపల హృదయంలో మనం ప్రేమ నింపుకుని ఒక్కసారి ఆ ముఖారవిందాన్ని చూడండి. ఆయన కళ్ళలో ఏమి ఉంది, మన చైతన్యం రిఫ్లెక్షనే కదా. అంటే ఆయన లవింగ్ స్మైల్లో, ఆయన మన వైపు చూసి నవ్వినప్పుడు ఏం కనపడుతోంది అక్కడ, చైతన్యమే ప్రతిబింబిస్తోంది. అది చాలదా మనకి అని అడుగుతున్నారనమాట. అంటే అది సరిపోదా ఇంకా మన జీవితానికి అని. నెక్స్ట్ ఏంటి అంటే, ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ సారో రిమెంబర్ వేర్ సోలేస్ లైస్, టేక్ కంఫర్ట్ ఇన్ యువర్ సాడ్నెస్ ఫ్రమ్ ది లవ్ దట్స్ ఇన్ హిజ్ ఐస్. అంటే మనకి బాధ, బెంగ దుఃఖం ఇలాంటివి ఎప్పుడన్నా వచ్చినప్పుడు గుర్తుంచుకోమంటున్నాడండి. గుర్తుంచుకుందాం మన సానుభూతి ఆయనే అని, అక్కడే కంఫర్ట్ తీసుకుందాం. ఆయన నేత్రాలు కురిపించే దయ, కరుణ, ప్రేమ జ్ఞాపకంలో మన దుఃఖం కరిగిపోతుంది. సమ్టైమ్స్ అవర్ హార్ట్ ఫీల్స్ కోల్డ్ అండ్ డ్రై అండ్ హిజ్ లవింగ్ టచ్ వి మిస్. హంబ్లీ అవెయిట్ ద రిటర్న్ ఆఫ్ అవర్ లవ్ అండ్ ఆఫర్ హిమ్ ఈవెన్ దిస్. ఎంత బాగా రాశారంటే, కొన్నిసార్లు మనకి హృదయ విదారంగా, డల్గా, అంటే డ్రైగా ఉంటుంది లోపల, ఏమీ రసహృదయం లేనట్టుగా, ఉదాసీనంగా, ఏమీ పట్టనట్టుగా, డ్రైగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఏమంటున్నారంటే,
అప్పుడు ఆయన స్పర్శ మనం మిస్ అవుతూ ఉంటాము, ఆయన అంటే చైతన్యం తాలూకు స్పర్శ మిస్ అవుతాం. అలాంటి సందర్భంలో వినయంగా వీక్షిద్దాం మళ్ళీ ఆ ప్రేమ కోసం, దానిలో అన్నీ కరిగిపోతాయి. అంటే అలా మీకు ఎప్పుడన్నా ఉదాసీనంగా ఉన్నా, డల్గా అనిపించినా, లోపల వెలితిగా అనిపించినా కంగారు పడద్దు అంటున్నారు. మనం వినయంగా సహనంగా ఎదురు చూద్దాం, మళ్ళీ వచ్చి మనల్ని నింపేస్తుంది ఎలాగూ అది. సో అది నింపినప్పుడు ఏమవుతాం, మళ్ళీ కరిగిపోతాం మనం. అవి ఏదైతే డ్రై, ఏదైతే వెలితి అనిపిస్తుందో అది కరిగిపోతుంది. సో ఫర్ ఇఫ్ దిస్ సర్జ్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్ వాజ్ అట్ అవర్ బెక్ ఫర్ ఇఫ్ దిస్ సర్జ్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్ వాజ్ ఎట్ అవర్ బెక్ అండ్ కాల్ ద లిటిల్ సెల్ఫ్ వుడ్ గెట్ పఫ్డ్ అప్ అండ్ దట్స్ నో గుడ్ అట్ ఆల్. ఎంత బాగా చెప్పాడంటే ఇతను, ఎందుకు అంటే ఇలాగ డల్ మూమెంట్స్, డ్రై మూమెంట్స్ రావాలంటున్నాడు ఆయన. ఎందుకంటే తల పెట్టుకుంటే ఆనందం మనకు వచ్చేస్తే, ఆయన తల పెట్టుకుంటేనో లేకపోతే ఆయన స్మరించుకుంటేనో ఆనందం వచ్చేసి మన కంట్రోల్లోనే ఆనందం ఉంటే అసలు మన అహంకారం విపరీతంగా పొంగిపోతుంది, అది అసలు మంచిదే కాదు మనకి. అంచేత ఇలా అప్పుడప్పుడు బ్రేక్స్ వచ్చి మనకి డ్రై ఈ వెలితితనం తెలిస్తే మనం ఆతృతగా మళ్ళీ ఆయన కోసం ఎదురు చూస్తే అది మళ్ళీ పొంగి మనల్ని ముంచుతుంది. అంటే కృష్ణుడు దోబూచులాట్లాగనమాట. సో ఇట్స్ అ ప్లే విత్ గాడ్. సో ఫర్ ది సర్జ్ ఆఫ్ ప్లేస్ యా అండ్ దట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే, వీ హ్యావ్ టు హంబలీ రియలైజ్ వెన్ ఇట్ సీమ్స్ సో ఫార్ అవే that the sun shines always above the clouds on the gloomiest rainy day. Emantunnarante vinayanga manu grahimpu techukovali antunnaru. Enti adi ento dooramlo undi anipinchinappudu ante enti manam asalu ekkada unnamu ante konni times lo em avutundante prarabdham baliyanga unnappudu lekapothe prarabdham katinanga unnappudu మనకి భక్తి లేదేంటి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం, అసలు మనం ప్రోగ్రెస్ అవుతున్నామా లేదా, మనం ట్రూత్కి దగ్గర అవుతున్నామా దూరం అవుతుంది, అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది అనే సంశయం వస్తుంది. అందరికీ ఏదో ఫేజ్లో వస్తుంది అది. సో అలా అనిపించినప్పుడు జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. ఏమని, సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, సూర్యుడు లేని టైం అంటూ లేదు, ఓన్లీ మబ్బులు కప్పి మనకు అలా అనిపిస్తోంది అనేది మరపు రాకుండా చూసుకోమంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇలాంటి సందర్భాలప్పుడు భగవంతుడు ఉన్నాడా, ఇదేం మనం చూసుకుంటున్నాడా అని అలా డౌట్ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోమంటున్నాడు. ఎప్పుడూ ఉన్నాడు ఆయన, సూర్యుడు ఎప్పుడు ఎలా ఉన్నాడో అలా ఆయన ఉన్నాడు. కేవలం మబ్బులు కప్పడం వల్ల అప్పుడప్పుడు మనకి కనపడకుండా మనం ఏమవుతున్నామని అనిపిస్తోంది. మబ్బులు దాటితే ఏమీ లేదు, సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తున్నాడని గుర్తు పెట్టుకోమంటున్నాడు. అసలు సబ్జెక్ట్ అంతా పోయిటరీలో నింపేశాడు ఆయన. సో సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, మబ్బులు కప్పినాయి అంతే. ఎంత డల్ వాతావరణం అయినా కూడా సూర్యకాంతికి ఆ అడ్డు తొలగిపోవును కదా. సో నెక్స్ట్ 8, వీ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ ఫార్ అవే ఫర్ ది సన్షైన్ ఆఫ్ హిజ్ లవ్. జస్ట్ ఫ్లోట్ అప్ త్రూ అవర్ సెల్ఫ్ మేడ్ క్లౌడ్స్, హీఈస్ ఎవర్ దేర్ క్లోజ్ అబౌ. మనం దూరం ప్రయాణం చేయాలేమో, మనం అంటే చాలా డిస్టెన్స్లో ఉన్నామేమో ఆయనకి, అంటే ఆయన ఎక్కడో ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాము, ఎప్పటికి చేరుకుంటాము అనే నిరుత్సాహం అసలు అవసరం లేదంటున్నారండి. ఎందుకంటే మనం దూరం ప్రయాణం చెయ్యక్కర్లేదు, ఆయన సూర్యకాంతి లాంటి ప్రేమకు మనం సృష్టించుకున్న మబ్బుల్లో నుంచి పైకి తేలితే సరిపోతుంది. అంటే ఎప్పుడూ ఉన్నాడు అంతర్యామి, ఎప్పుడూ చూస్తూ ఉన్నాడు, ఎప్పుడూ కరుణిస్తూ ఉన్నాడు. మబ్బు వల్ల మనకి ఆయన దూరం అయ్యాడు అనిపిస్తోంది. మబ్బులు పక్కకి తొలగించి చూసుకుందాం, ఆయన ఎప్పుడూ ఉన్నాడు కదా, అతి సన్నిహితంగా ఆయన మనకి ఉన్నారు. ద లవ్ ఆఫ్ ది గురు ఈజ్ అ మిస్టరీ దట్ నో మార్టల్ మైండ్ అండర్స్టాండ్స్. వెన్ ద గేజ్ ఆఫ్ దోస్ ఐస్ ఫాల్స్ అపాన్ యూ, యూ జస్ట్ రెస్ట్ యువర్ హార్ట్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఇక్కడ ఏమంటున్నారంటే, గురువు గారి ప్రేమ ఒక వింత విచిత్రం, అంటే ఊహకందని విచిత్రం అది. మన ఇరుకు మనసులకి అది అర్థం కాదు. ఆయన చూపు మన మీద పడినప్పుడు మీ హృదయానికి విశ్రాంతి ఇచ్చేయండి. ఎలా అంటున్నారంటే, ఆయన చూపు పడగానే, యాక్చువల్లీ హీ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, నాన్నగారు ఇందాక గ్రీష్మ అంది కదా, ఎప్పుడు అంటే గ్రీష్మ కూడా చాలా సందర్భాల్లో నాన్నగారు చూపు పడగానే ఇది చాలా అనిపించేది, దిస్ ఈజ్ ఎవ్రీథింగ్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. అలాగే చాలా మంది భక్తులు ఆయన ఇలా కళ్ళతో ఒక 2 నిమిషాలు దయతో మనల్ని చూస్తే దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మై లైఫ్ అని అనిపించేసేది. అంటే we would forget everything, everything would dissolve, only love meeting love. So when there is nothing but love,
ఇంక ఏముంటుంది సృష్టిలో, మనకి ఏం కావాలి? ఎవరైనా దానికోసమే కదా బతికేది. ఆ లవ్ స్వచ్ఛంగా ఎక్కడ కపటం లేకుండా, కల్మషం లేకుండా, ఐ మీన్ ఎవర్ ప్రెజెంట్గా, అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ లైఫ్. మన కళ్ళు ఎదురుకుండా కళ్ళతో మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఏం కావాలి, ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది కదా. సో ఆయన చూపు మన మీద పడినప్పుడు మీ హృదయానికి విశ్రాంతి వచ్చేస్తుంది, అంటే మనకి కంప్లీట్ రెస్ట్ వస్తుంది. సో ఆయన చేతుల్లో మనం ఈ మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టేద్దాం. ఎందుకు ఇంకా మనకి, ఎలాగో ఆయన అపారంగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అక్కడ ఇక్కడ మైండ్ని పెట్టడం ఏంటి? తీసుకెళ్ళి ఆయన మన హృదయాన్ని, మనసుని, మన శరీరాన్ని, మన అంటే మన ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ వి థింక్ ఇస్ దిస్ దాట్ దిస్ దాట్ అదంతా కాదు, ఆయన చేతిలో పెట్టేద్దాం మొత్తం. దెన్ ఇట్స్ బ్యూటీ, ఎందుకంటే ఇంక మనకి పని ఉండదు అప్పుడు. ద గురుస్ లవ్ అండ్ ఎఫెక్షన్ రిమూవ్స్ ది స్టింగ్ ఆఫ్ సారో అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ హియర్ అండ్ నౌ, నాట్ యెస్టర్డే ఆర్ టుమారో. ఏమంటున్నారంటే, గురువు గారి ప్రేమ ఆప్యాయత మన లోపల దుఃఖాన్ని కాటేసేస్తుందంట. ఇప్పుడు తేలు కుడితే ఎలా అయిపోతుందో, దుఃఖాన్ని కుట్టేస్తుందంట ఆయన దయ. అది ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. అది ఎక్కడో ఎప్పుడో అని మనం అలాగా ఎప్పుడు వస్తుంది అక్కర్లేదు. ఇట్ ఈస్ హియర్ అండ్ నౌ, ఇప్పుడే ఇక్కడే ఉంది. నిన్నో రేపో, నిన్న వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడు వస్తుంది, లేకపోతే రేపు వస్తుందేమో కాదు. ఇట్స్ హియర్ అండ్ నౌ, మనం గుర్తించాలంతే. గురుస్ గ్లాన్స్ ఫోర్స్ గ్రేస్ అపాన్ యూ, హీ సీస్ వాట్ యు ఆర్, నాట్ ది బాడీ మైండ్ బట్ యువర్ ట్రూ నేచర్ విచ్ ఈస్ ఆల్రెడీ ఫ్రీ. ఏమంటున్నారు అంటే, గురువు చూపు ఆయన దయ అనుగ్రహం కురిపిస్తుంది. అంటే లోపలున్న దయ, ప్రేమ ఈజ్ స్మైలింగ్ త్రూ హిజ్ ఐస్. ఆయన చూపు అంటే మన వైపు ఆయన కేంద్రీకరించి దయతో చూసినప్పుడు ఎవరు చూస్తున్నారు లోపల నుంచి? శుద్ధ చైతన్యం అనుగ్రహంతో మనల్ని ముంచుతోంది అన్నమాట. సో ఆయన ముంచడమే కాదు, మన లోపల మొత్తం ఆయన చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన మనల్ని ఒక కన్ను వేసే ఉంచారు, అంతర్యామి కదా. హీఈస్ ఆల్వేస్ ఎవర్ ప్రెజెంట్ అండ్ ఎవర్ విట్నెసింగ్ అస్ అని. ఏమంటున్నారంటే, ఎలా విట్నెస్ చేస్తున్నారు మనల్ని? మనల్ని శరీరంగానో, మనసుగానో, అహంకారంగానో చూడలేదంట. ఆయన దయాపూరిత కళ్ళతోటి మన వైపు చూపు కేంద్రీకరించినప్పుడు ఆయన ఏం చూస్తున్నారు? సర్వస్వం చూస్తున్నారంట మనలో. ఆ సర్వస్వం ఏం చూస్తున్నారు అంటే, మన బాడీనో, మన మనసునో, మన ఇంద్రియాలనో, లేకపోతే మన అజ్ఞానాన్నో చూడలేదంట ఆయన. ఆయన ఎప్పుడు మన లోపల చూసేది లోపలున్న స్వరూపమేనంట. సో ఆయన లోపలున్నది సత్స్వరూపం. మన కళ్ళ ఆయన కళ్ళలో నుంచి మనల్ని చూసేది కూడా మన స్వరూపాన్ని. సో అది స్వరూపానికి ఎప్పుడు కూడా ఇరుకుతనం లేదు, అది ఎప్పుడు స్వేచ్ఛగానే ఉంది. సో దట్స్ వెన్ యు ఫీల్ ది ఫ్రీడమ్. నాన్నగారి సమక్షంలో మనం కూర్చున్నప్పుడు మనకి స్వేచ్ఛ ఆనందం ఎందుకు వచ్చింది అంటే, ఆయన చూసినప్పుడు ఆ స్వేచ్ఛగా ఉన్నది ఉన్నట్టుగా మనకి వ్యక్తం అయ్యేది అన్నమాట. డివోషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సెల్ఫ్ ఎన్క్వైరీ. వితౌట్ దట్ ఆఫరింగ్ ఆఫ్ ది హార్ట్ ద ట్రూత్ వీ కెనాట్ సీ. అంటే భక్తి అవసరం, అంటే భక్తి చాలా ముఖ్యం. ఎందుకంటే రసహృదయం ఉండాలి అంటే భక్తి వల్లే సాధ్యం. సో మనం విచారణ చేసినప్పుడు డ్రైగా విచారణ చేస్తే అంతర్ముఖం అయిపోదు మనసు. అందుకే అన్నారు భగవాన్ అనేవారు కదా, భక్తి జ్ఞానానికి తల్లి అని. సో తల్లి లేకుండా బిడ్డ లేదు. సిమిలర్లీ భక్తి లేకుండా విచారణకి సక్సెస్ లేదు. సో భక్తి అవసరం, ముఖ్యం. విచారణ భక్తి లేకుండా సాధ్యం కాదు. మన హృదయం సమర్పణ చెయ్యకుండా సత్యం గోచరించదు. అంటే మన సర్వస్వం, వాట్ ఎవర్ వి ఫీల్ ఈజ్ మీ ఆర్ మైన్ ఆర్ వాట్ ఎవర్ అట్రిబ్యూట్స్ వి గివ్ టు అవర్ సెల్ఫ్, లెట్ అస్ పుట్ ఆల్ దిస్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ రెస్ట్. రెస్ట్ ఈజ్ సైలెన్స్ అని కొంతమంది దుఃఖంగా జీవితం మొత్తం గడిచాక చనిపోయేటప్పుడు రెస్ట్ ఈజ్ సైలెన్స్ అన్నారు. బట్ ఫర్ అస్ హియర్ అండ్ నౌ, నో మ్యాటర్ వాట్ ది డెస్టినీ ఈజ్, అంటే డెస్టినీ ప్రారంభం ఎలా ఉన్నా, ఎన్ని దెబ్బలు కొట్టినా, శరీరం ఎక్కడున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, మనం మనస్సు ఇంద్రియాలు మొత్తం ఆయనకి సమర్పించేస్తే ఇప్పుడే ఇక్కడే వీఆర్ ఫ్రీ. మనం స్వేచ్ఛాజీవులం ఇక్కడే. ఎందుకు అంటే, ఇంకా అదే ఇందాక గ్రీష్మ చెప్పింది కదా, అర్జునుడు ఊరికే నువ్వు చేతులూపు, పని నేను చేస్తానన్నాడు ఆయన. నువ్వు ఓన్లీ చేతులూపించు, నిమిత్త మాత్రంగా ఉండు, మొత్తం నేనే చేస్తాను, నేనే చూస్తాను. అలా అంతా ఆయనే చేస్తారు, చూస్తారు. మనం ఊరికే సిట్ ఇన్ ది బ్యాక్ సీట్ అండ్ రిలాక్స్, సో మొత్తం ఆయనకి సమర్పించేస్తే మనం చేసేది ఏం లేదు, ఆయన చేస్తూ ఉంటే మనం చూసి ఆనందించడమే. సో దిస్ వాజ్ ది పోయమ్ అనమాట. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ రిటర్న్, సో ఐ థాట్ ఐ షుడ్ షేర్ విత్ యూ ఆల్ బికాస్ హనుమాన్ జయంతి ఒకటి, గ్రీష్మ మాట్లాడుతుంది ఒకటి, అండ్ డెఫినెట్గా దాని టాపిక్లో ఈ వర్సెస్లో ఏదో ఒకటి టచ్ చేస్తుందని తెలుసు అనమాట. సో పోయమ్ అది వి విల్ పుట్ అన్ ఎండ్ టు దాట్. అండ్ ఒక మీటింగ్లో నాన్నగారు చెప్పింది కొంత డిస్కస్ చేద్దాం. అండ్ దట్ అగైన్ అంటే ఏదో ర్యాండమ్గా విందామని పెట్టుకున్నా మళ్ళీ అదే టాపిక్ వచ్చిందనమాట. ఇక్కడ ఏం చెప్పారంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, సత్పదార్థం, చైతన్యం ఇది ఉందా లేదా అని అనుమానం అసలు అవసరం లేదు. అసలు బుద్ధుడు కళ్ళలోకి చూస్తేనే మనకు అర్థమైపోతుంది ట్రూత్ అనేది ఒకటి ఉందని. అంటే నీకు సత్సంగాలో లేకపోతే డిస్కోర్సెస్తో ఇవ్వక్కర్లేదంట, సత్యం ఉందా జ్ఞానం ఉందా అని సంశయం అవసరం లేదంట, ఒక్క బుద్ధుడి కళ్ళలోకి చూస్తే అర్థమవుతుందంట ట్రూత్ అలోన్ ఈజ్ అని. అంటే అంత పవర్ఫుల్ గ్రేస్ వాళ్ళ కళ్ళలో నుంచి ప్రవహించేది అన్నారనమాట. రుజువుల సాక్ష్యాలు అక్కర్లేదన్నారు, అంటే ట్రూత్ ఏంటి అని రుజువు చూపించడము లేకపోతే దిస్ ఈజ్ దిస్ అని ఎక్స్ప్లెయిన్ చేయడము అది ఎప్పుడు అవసరం లేదంటే ఒక జ్ఞాని కళ్ళలోకి చూస్తే అవసరం ఉండదని చెప్పారు. ఎందుకంటే అసలు ఆ చూపులో, ప్రశాంతమైన చూపులో లోతైన హృదయం, అంటే ఇప్పుడు బావి అనుకోండి దానికి ఒక బేస్ ఉంటుంది, అలా బేస్ లేదు. సముద్రానికి బేస్ ఏమి ఉంటుంది, ఆ బేస్ కూడా ఐ మీన్ ఎంత ట్రావెల్ చేస్తే నువ్వు బేస్కి వెళ్తావు, సముద్రానికైనా కూడా బేస్ ఉంటుందేమో కానీ గురువు దయకి బేస్ ఉండదు బికాస్ చైతన్యానికి ఆది అంతం ఉండదు. సో ఎప్పుడైతే చైతన్యమే మన గురువు గారు అయ్యారో సో ఆ కళ్ళలో నుంచి ఆయన ఏదైతే చూస్తున్నారో దానికి ఆది అంతు లేని దయ ప్రేమ కాబట్టి విఆర్ స్వీప్డ్, అంటే మనల్ని క్లియర్ చేసేస్తున్నారు, క్లియర్ చేసి చైతన్యమే మనకి ప్రదర్శింపబడేలా చేస్తున్నారు. సో ఆ కళ్ళలో ఆ కళ్ళు మన పట్ల కేంద్రీకరించి చూస్తే మన పని అయిపోతుంది. అందుకే అన్నారు వన్ లుక్ ఈజ్ ఇనఫ్, వన్ టచ్ ఈజ్ ఇనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్. మనకి అది నాన్నగారితో 100% అనుభవం, ఆయన చూపు ఈజ్ ఇనఫ్ టు క్లీన్ ఎవ్రీథింగ్ అవే అని ఒకటి అన్నారు. ఇప్పుడు బుద్ధుడు కానివ్వండి, క్రైస్ట్ కానివ్వండి, మొహమ్మద్ కానివ్వండి, ఇలాంటి మహాత్ములు ఎవరు భూమి మీదకి వచ్చినా ఒక మతం స్థాపించబడింది అంటే ఏ స్థాయి విశాలత్వం ఉండుండాలి, ఏ స్థాయి పవిత్రత ఉండుండాలి, అపారమైన దయా పవిత్రత ఉన్న వాళ్ళకి తప్ప అది సాధ్యం కాదు. అంటే సామాన్య మనుషులు వల్ల ఏమవుతుంది అంటే ఒక మత స్థాపకులు అయిపోయారంట. వాళ్ళు ఏ మతం ఫాలో అవ్వలేదు, వాళ్ళు ట్రూత్ పొందారు, వాళ్ళు లోపలున్న ట్రూత్ని ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళని బట్టి ఒక మతం అయిపోయింది. ఐ మీన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజన్స్ అయిపోయినాయి. అది మొహమ్మద్ది కానివ్వండి, జీసస్ క్రైస్ట్ది కానివ్వండి, బుద్ధుడిది కానివ్వండి, వన్ పర్సన్ భూమి మీదకి వచ్చి సెల్ఫ్ రియలైజ్ అయితే ఒక జ్ఞాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి వెళ్ళినందుకు వాళ్ళ పేరు మీద మతం స్థాపించబడిపోతుంది. అంటే దట్స్ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ యునో దట్ బ్యూటీ గ్లోరీ ఆఫ్ అ సెల్ఫ్ రియలైజ్ సెయింట్ అనమాట. అది మన నాన్నగారైనా, మన రమణ మహర్షి అయినా, రామకృష్ణుడైనా, వివేకానంద అయినా, బుద్ధుడైనా, క్రైస్ట్ అయినా, మొహమ్మద్ అయినా, వాళ్ళ వెనకాల ఒక గ్రేస్ అనమాట. ఎలా అంటే ఒక ఓషన్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ ఫార్మ్డ్ రిలీజన్ ఇట్ సెల్ఫ్. సో నాన్నగారు అన్నారు బుద్ధుడిది ఎంత విశాలమైన ప్రేమ అంటే కనీసం జీసస్ క్రైస్ట్ మనుషుల్ని, జంతువుల్ని, అలా పిల్లల్ని అలా అంటే చాలా కరుణ దయ చూపించాడు బుద్ధుడు, యు కాంట్ ఈవెన్ కంపేర్ అన్నారు. ఎందుకంటే సర్వజీవరాశులు అంటే సృష్టి అంతా వ్యాప్తం అంట ఆయన ప్రేమ. అంటే కేవలం ఆయన దగ్గరికి వచ్చి కనిపించిన మనుషులో పశువులో కాదు, క్రిమికీటకాలు విశ్వమంతా. అంటే నాన్నగారు ఏదో సందర్భంలో ఒకసారి అన్నారు ఎక్కడన్నా గాలివాన్ వచ్చి గడ్డి ఏమన్నా డిస్టర్బ్ అయితే ఆ గడ్డి ఆయన డిస్టర్బెన్స్ తాలూకు ఈయన హృదయంలో స్పందన వచ్చేదంట బుద్ధుడికి. అంటే ఆయన ఉన్న ప్రాంతం కాదు, వేలాది కిలోమీటర్ల అవతల ఎక్కడన్నా ఏదన్నా ప్రళయం వచ్చినా ఏదన్నా వచ్చినా దాని తాలూకు రెస్పాన్స్ ఆయన హార్ట్లో కలిగేదంట ఆయనకి. దట్ వాజ్ ది యూనివర్సల్ లవ్ ఆఫ్ బుద్ధ. అందుకు అసలు బుద్ధుణ్ణి కంపేర్ చేయలేమన్నారు ఎవరితోని. వివేకానంద్ కూడా అంటాడు కదా నా గురువు గురించి నేను మాట్లాడగలను కానీ బుద్ధుడి గురించి వీ కెనాట్ స్పీక్ అని. సో అందుకేం చేశారంటే మన హిందువులు బుద్ధుడిని దశావతారాల్లో ఒకళ్ళ కింద కలిపేశారంట. అంటే దశావతారాలు విష్ణుమూర్తి అవతారాలు అని చెప్పి నైన్ అవతారాస్ తర్వాత కలియుగానికి బుద్ధుడే అవతార పురుషుడు అని చెప్పారంట. అంత అంటే అవతార పురుషుడి స్థాయి ఇచ్చేశారు బుద్ధుడికి. సో ఏమన్నారంటే నాన్నగారు, సాల్ట్ ఇప్పుడు సముద్రంలో నీరు ఉప్పుగా ఉంటుంది కదా, అంటే సముద్రం నీరుకి ఉప్పు ఎంత సహజమో అలా బుద్ధుడు ప్రతి మాట మనల్ని ఆత్మవైపు తీసుకెళ్తుంది అన్నారు. అంటే అంతర్భాగం కదా, ఇప్పుడు సాల్ట్ వాటర్లో అంతర్భాగం, ఎక్కడ ఓషన్ వాటర్లో, అలా ఏ మాట మాట్లాడినా ఆయన నోట్లోంచి ఏ మాట వచ్చినా ఆ మాట ప్రతి మాట మనం ఆత్మతత్వం అంట. ఏ మాట మాట్లాడినా దానికి ఆత్మతత్వం ఉండి మనల్ని ఆత్మవైపు మాత్రమే నడిపించేది. అంటే బాహ్యంగా వెళ్ళిపోయే మనసుని ఎప్పటికప్పుడు వెనక్కి తీసుకురావడం అనమాట. అవి అమృత వాక్కులు అన్నారు. ఆయన అమృత తుల్యుడు, ఆయన మాట్లాడిన ప్రతి మాట అమృతం. అంటే ఇప్పుడు మనం బుద్ధుడు బుద్ధుడు అని చెప్తున్నాం, నాన్నగారు బుద్ధుడు అని మెన్షన్ చేశారు కాబట్టి, బట్ ఇదంతా మన నాన్నగారికి వర్తిస్తుంది. మనకి అంటే ఆయన ఎంత దొంగ ఆయనంటే, ఇందాక గ్రీష్మన్నట్టు కృష్ణుడు కదా, లైక్ ఆయన అదంతా నా. ఇప్పుడు చాలా మంది చైనీస్ వీళ్ళు నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు దే సా ఓన్లీ బుద్ధ అయిన నాన్నగారు. మేము సారనాథ్ వెళ్ళినప్పుడు కూడా ఈ టిబెటన్స్ ఎవరో ముగ్గురు నలుగురు ఫ్యామిలీ వచ్చి అలా ఆగిపోయారు నాన్నగారిని చూస్తూ, అలా కళ్ళప్పగించి నోరప్పగించి అలా చూస్తూ ఉండిపోయి ఎవరైనా అని అడిగితే, మా గురువు గారు అంటే హీ లుక్స్ లైక్ అవర్ బుద్ధ, ఈజ్ హీ మోడర్న్ బుద్ధ అన్నారనమాట. సో అంటే ఇలా చూపు చూడగానే, అంటే ఆయన చూపు వాళ్ళ పట్ల వెళ్ళకుండానే కేవలం ఆయన ఫేస్ చూసి ఈసి బుద్ధ అని అడిగారు. సో నానా వాజ్ యాక్చువల్లీ డిస్క్రైబింగ్ హిమ్సెల్ఫ్. అంటే మనం బుద్ధుని చూడలేదు, బుద్ధుని ఆయన ఎందుకు అలా డిస్క్రైబ్ చేయగలిగారు అంటే దట్స్ నానా హిమ్సెల్ఫ్. సో సముద్రంలో నీరు ఉప్పగా ఎలా ఉంటుందో ప్రతి మాటలో చైతన్యం ఇమిడి ఉంటుంది అన్నారు. సో ఆయన అమృత తుల్యుడు, ఆయన ప్రతి మాట అమృత వాక్కు. ఏ సృష్టి పట్ల అపారమైన అపరిమితమైన ప్రేమ అంట ఆయనకి. అంటే ఇంకా ఆ ప్రేమకి ఎంత హద్దులు లేవు అంటే, ఒక ఉదాహరణ చెప్పారు నాన్నగారు, ఆయన ప్రేమ ఎంత అపారం అంటే ఎక్కడా కూడా ఎవరిని ఇసుమంతా కూడా ఇబ్బంది కలగకుండా ఆయన ఏదైతే చైతన్యం గురించి మాట్లాడారో అక్కడికి మనల్ని తీసుకెళ్ళిపోవాలనే తపన ఎలా ఉండేదో చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఏమన్నారంటే, అండ్ ఇంకొకటి కరుణ దయ అనే గుణం నాన్నగారు అన్నారు. బుద్ధుడు గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మనలో గనక మన హార్ట్లో గనక దయ ఉంటే, దయ అనే సద్గుణం ఒక్కటి ఉంటే, అన్ని గుణాలు అక్కర్లేదంట, ఒక్క దయ అనే సద్గుణం మనిషికి ఉంటే అదే ధర్మం అన్నారు. ఇంకా వేరే ధర్మం లేదన్నారు. యాక్చువల్గా లాస్ట్ వీక్ ధర్మాచరణ గురించి మాట్లాడుకున్నాం మనం, లాస్ట్ సండే చెప్పినప్పుడు ధర్మాచరణ ఉంటే కానీ మూల తలంపు, మూల పాపం మూల తలంపు కదా, ధర్మాచరణ లేకుండా ఆ మూల తలంపు పోవడం కష్టం అని ఒక సందర్భంలో ఒక కాంటెక్స్ట్లో చెప్పారు కదా అనిపించింది. కానీ ఇది బుద్ధుడు గురించి చదివిన తర్వాత నానవల్స్ నన్న పార్ట్ ఫ్రమ్ బుద్ధ, బుద్ధుడికి భిన్నం కాదు, నాన్నగారు బుద్ధుడు సేమ్ స్టేజ్ ఒకటే అన్నారు. నీకు గనక దయ అనే సద్గుణం నీకు ఉంటే దట్ ఈ ఇట్ సెల్ఫ్ ఇస్ ధర్మం, ఇంకా వేరే ధర్మం లేదన్నారు. ఎందుకంటే నువ్వు దయతో నువ్వు చేసే ప్రతి పని దైవత్వమే. మంచి చెడు కష్టం నష్టం ఇది ఉండదు దయకి అని ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక అతను బుద్ధుడు మాట్లాడుతూ ఉంటే ప్రసంగం చేస్తూ ఉంటే ఒక అతను ఫుల్గా తినేసి పడుకుని నిద్రపోతున్నట్టున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ శిష్యులతో ఆయన ధ్యాస మెల్లగా ఆ పడుకున్న అతను వైపుకి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఆ మనిషిని చూసి, అతిగా నిద్ర అతిగా భోజనం చేసేవాడికి రీబర్త్ నుంచి తప్పించుకోలేడు, అది రియలైజేషన్ పొందడం కష్టం, ఎందుకంటే సోమరిపోతానానికి అలవాటైపోయి తమో గుణంలో ఉండిపోతుంది మనసు. సో అది ట్రూత్కి మనల్ని దూరం చేసేస్తుంది. సో అతని వైపు జాలిగా దయగా చూస్తూ, అంటే వీళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే స్పాంటేనియస్గా ఆయన కళ్ళు వెళ్ళి వాడి మీద పడ్డాయంట. సో ఎంత దయ పొందిందంటే పిలిచాడంత, ఆయన అతన్ని పిలిచి ఇలాగ నిద్ర తిండి మంచిది కాదు, కొంత తగ్గించుకో, మిడిల్ పాత్ ఫాలో అవ్వు, ఏది అతి మంచిది కాదు, మధ్య మార్గం, నువ్వు సరిపడ తిను, ఉపవాసాలు అక్కర్లేదు, ఫాస్టింగ్ ఎప్పుడు చెప్పలేదంట, ఆల్వేస్ మిడిల్ పాత్, అంటే ఎక్స్ట్రీమ్స్కి ఏది వెళ్ళొద్దు, మీరు సరిపడ తినండి, సాత్వికంగా తినండి, మత్తు రాకుండా చూసుకోండి, అంటే అతిగా తినేసి అతిగా నిద్రపోతే మీరు గమ్యాన్ని మిస్ అయిపోతారు అని చెప్తే, బుద్ధ మీరు చెప్పేది నేను ఇందాక విన్నాను, నా కంట్రోల్లో లేదు ఇది, అది నా అది వాసన ఏమో తెలియదు, కానీ నేను ఇంకా ఇంకోలా నేను బతకలేను అసలు. నాకు తిండంటే విపరీతమైన ప్రీతి, నిద్ర అంటే విపరీతమైన ప్రీతి, నేను ఇంకేమి చేయలేని ఇది తప్ప, మీరు నన్ను ఎలా ఉద్ధరిస్తారో నాకు తెలియదు, నా వల్ల మాత్రం కాదు అని దండం పెట్టాడంట. అప్పుడు నాన్నగారు అంటున్నారు, అదేం దయండి అయింది, ఇప్పుడు మరి అది అది స్పిరిచువల్ లా కాదు కదా, ఇప్పుడు నువ్వు అలా ఉంటే ఎలా సాధ్యం నువ్వు మోక్షం వైపు వెళ్ళడం, కానీ అలా వదలలేదంట. మనం అసహించుకోవచ్చు, మామూలు మనుషులైతే వీడు ఎందుకు పనికిరాడని అనుకోవచ్చు, బుద్ధుడు అలా అనుకోడంట, అసలు వాడిని ఎలా అయినా గమ్యానికి మనం చేర్చాలి అని అన్నారంట. పర్వాలేదు, నీకు అది వాసనైనా నష్టమేమీ లేదు, నేను ఒక మంత్రం చెప్తాను నీకు, ఆ మంత్రం నువ్వు చేసుకుంటూ ఉండు, ఆ మంత్రమే మెల్లమెల్లగా నిన్ను ఈ తమగుణం నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. సో నువ్వు నీకు ఏదైతే చేత కాదో దాని గురించి నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు, వరీ పడద్దు, నేను మంత్రం ఇస్తాను నీకు, అది మాత్రం శ్రద్ధగా చేసుకో సరిపోతుంది, మెల్లమెల్లగా క్రమంగా నువ్వు బయటకు వచ్చేస్తావు అంటే, మళ్ళీ వాడు అన్నాడంట, అది కూడా సాధ్యం కాదు, తథాగత, బుద్ధుని తథాగత అనేవారు అనుకుంటా, తథాగత అది నాకు నా వల్ల సాధ్యం కాదు, ఎందుకంటే నాకు అసలు మెమరీ లాస్ కూడా ఎక్కువ, నాకు ఏది జ్ఞాపకం ఉండదు, మత్తుగా తిని పడుకోవడం తప్ప జ్ఞాపక శక్తి కూడా లేదు నాకు, నేను అది కూడా చేయలేను అన్నాడంట. అయినా విడిచిపెట్టలేదంటండి బుద్ధుడు, ఎందుకు అంటే మనం ఏ స్థాయికైతే ఎదిగామో ఆ స్థాయికి అందరినీ తీసుకెళ్ళిపోవాలి, అక్కడ ఇంకా మినహాయింపులు లేవు, నువ్వేంటి ఎవరు నువ్వు ఎలా ఉన్నావు నీ సంస్కారం ఏంటి నీ వాసనలు ఏంటి ఆయనకి సంబంధం లేదంటండి, అందరినీ ఉద్ధరించవలసిందే. అప్పుడు ఆయన అన్నారంట, పర్వాలేదు నువ్వు మంత్రం చేయలేకపోయినా పర్వాలేదు, నీ చుట్టాలు కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా వచ్చారా ఇక్కడ అంటే, ఉన్నారు ప్రభు వచ్చారు అన్నాడంట. అప్పుడు అన్నారంట, సరే నువ్వు నీ జ్ఞాపకం ఉండదు నువ్వు చేసుకోలేవు కదా మంత్రాన్ని, మీ చుట్టాలకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఈ మంత్రం చెప్తాను, వాళ్ళు నీ చెవిలో ఊతారు అది విను సరిపోతుంది అన్నారంట. అసలు ఇంకా దీన్ని ఈ దయని ఎలా వర్ణిందామని అడిగారు నాన్నగారు, అంటే ఇటువంటి అపారమైన దయని అది అసలు మానవ మాత్రులకు అది సాధ్యమా, అంటే చుట్టాలని చుట్టానికి మంత్రం ఇచ్చి ఆ మంత్రం వాడి చెవిలో, అంటే వాడికి ఎలాగో జ్ఞాపకం ఉండదు కాబట్టి వాడు సాధన చేయక్కర్లేకుండా ఇంకొకడు మంత్రం వాడి చెవిలో రిసైట్ చేసేలాగనమాట అని అదే అన్నారు. అంటే వాళ్ళకి అంటే ఆ దయ మనం అందుకే అన్నారు పెట్టి మైండెడ్ పెట్టి మైండెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ హిజ్ లవ్ అని ఎందుకన్నారంటే, ఆ లవ్ కాంప్రహెండ్ చేయలేము, మనకి స్వచ్ఛత వచ్చి మనం ఆత్మాకారం చెందితే తప్ప ఆ డెత్ మనకు అసలు అర్థం కాదు. సో అనేక వాసనలు ఉంటాయంట మనకి, ఇప్పుడు తిండి ఒక వాసన, నిద్ర ఒక వాసన, ద్వేషం ఒక వాసన, సెక్స్ ఒక వాసన, అలా బోల్డ్ అనేకం అన్నారు, న్యూమరస్ వాసనస్ ఉంటాయంట. అయితే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి బలీయంగా ఉండొచ్చు, బట్ ఎవ్రీబడి అంటే ఇగ్నరెన్స్ అంటూ ఉన్నాక అందరికీ వాసనలు తలంపులు డిజైర్స్ ఉంటాయి కదా, వీటిలన్నిటికీ ఆధారంగా ఉన్న ఫస్ట్ వాసన అంటే బలీయమైన ఫస్ట్ వాసన అహంకారం, ఈ దేహం నేను అనేదే బలీయమైన ఫస్ట్ వాసన అన్నారు. మిగతా అన్ని వాసనలే కానీ నేననే తలంపు కూడా వాసనే అన్నారు నాన్నగారు. ఎందుకంటే అది నిజంగా లేకపోయినా అది మనం హ్యాబిచ్యువేట్ చేసుకుని పెంచుకుని పెద్ద చేసి ఉందనుకుండం కూడా అది కూడా పార్ట్ ఆఫ్ హ్యాబిట్ ఏ తప్ప నిజం కాదు. ఇట్ ఈజ్ అ రిపీటెడ్ థింకింగ్ ఆఫ్ దిస్ ఈజ్ మీ ఇది నేనని బలపరుచుకున్నమలా బలమైంది తప్ప అదర్వైజ్ దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. సో అది కూడా వాసనే, అది ప్రథమ వాసన అన్నారు. సో ఈ వాసనలు ఒక్కొక్కటి నువ్వు తీసుకుని ఎప్పుడు బయటికి రావాలి, ఆ నేను అనే తలంపులో నుంచి నువ్వు విడుదలైతే ఇవన్నీ ఆటోమేటిక్గా విడుదలైపోతావు. అదే లాస్ట్ టైం అంటే ఇంకో కాంటెక్స్ట్ లో కూడా ఇదే చెప్పారు. అక్కడ ఏం చెప్పారు లాస్ట్ టైం మనం నాన్నగారు చెప్పింది డిస్కస్ చేసుకున్న దాంట్లో ఏంటి అంటే, వృక్షం అన్నారు అక్కడ, విషవృక్షం అంటే ఈ సీడ్ ఫస్ట్ పాపం నుంచి ఈ వృక్షం వచ్చింది అన్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే హ్యాబిట్ వాసన అంటున్నారు. సో ఎటు తిప్పి చూసినా మళ్ళీ నేను దగ్గరికి తీసుకొస్తారనమాట, అది నువ్వు కాదు, అది కేవలం హ్యాబిట్ మాత్రమే, ఈ హ్యాబిట్ నుంచి నువ్వు బయటకు వస్తే మిగతా సృష్టి ఏదైతే నిజం అనుకుంటున్నావో దానిలోంచి అన్నిటిలోంచి నువ్వు విడుదలైపోతావు అని నాన్నగారు ఏమన్నారంటే, మన భగవాన్ ఎంత సింపుల్గా అంటే దక్షిణామూర్తి ఇదే సబ్జెక్ట్ని సైలెన్స్లో టీచింగ్ చేశారంట. అంటే పెద్ద మాటలు అవసరం లేకుండా, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళిన శిష్యులు కంప్లీట్గా పరిపక్వం పొంది ఉన్నారు కాబట్టి మాటతో అవసరం లేకుండా రైపెండ్ సోల్స్ కాబట్టి దక్షిణామూర్తి ప్రెజెన్స్లోకి వచ్చేసరికి అది ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో టూ అవర్సో ఆ టైం పీరియడ్లో అంటే చిన్న అదే ఇప్పుడు నరసింహస్వామి ఎలా అవతారమో దక్షిణామూర్తిది కూడా అలా ఫ్యూ అవర్స్ అవతారం అని చెప్పారు నాన్నగారు ఒక సందర్భంలో. సో దక్షిణామూర్తి సైలెన్స్లో బోధించారు, శంకరాచార్యులు వారు ఆయన లైఫ్ పొడుగునా నడుచుకుంటూ ఆ 32 ఇయర్స్, 8 ఇయర్స్ అప్పుడు సన్యాసం పుచ్చుకున్న మొదలు 32 ఇయర్స్ అలాగ సంచారం చేస్తూనే ఉండి సబ్జెక్ట్ బోధించారు, అద్వైతం బోధించారు. నాన్నగారు ఏమన్నారంటే భగవాన్ వాజ్ అ కాంబినేషన్ ఆఫ్ దక్షిణామూర్తి అండ్ శంకరాచార్య. అంటే మౌనంతో అనుగ్రహించారు, బోధించారు, అవసరమైనప్పుడు మాట్లాడి అనుగ్రహించారు. సో ఇద్దరిని సమన్వయం చేశారంట ఆయన. పూర్తిగా సైలెన్స్ కాదు, అలానే పూర్తిగా టీచింగు కాదు. అవసరమైన చోట మాట్లాడారు, అవసరం లేని చోట సైలెన్స్ తో టీచ్ చేశారు. సో మోడర్న్ ఋషి అన్నారు నాన్నగారు. అంటే మోస్ట్ సైంటిఫిక్ వే ఆఫ్ టీచింగ్. అంటే సైన్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వాట్ హీ స్పోక్. సో ఎవరు అంటే ఆయన దగ్గరికి పొలిటీషియన్స్ వచ్చారు, కింగ్స్ వచ్చారు, యాక్టర్స్ వచ్చారు, ఆర్టిస్ట్స్ వచ్చారు, సింగర్స్ వచ్చారు, కింగ్స్ వచ్చారు, క్వీన్స్ వచ్చారు, ఐ మీన్ అంటే అన్ని రంగాల వాళ్ళు భగవాన్ దగ్గరికి వచ్చారు. అందరికీ అంటే ఎక్కడ అంటే సబ్జెక్ట్ అర్థం కాకపోవడం అనేది ఉండదు, అది అందుకోలేకపోవచ్చు. మనం మన స్థాయికి మనం అందుకోలేకపోవచ్చు, కానీ ఇట్ వాజ్ లాజికల్, సెన్సిబుల్ అండ్ సైంటిఫిక్. సో నాన్నగారు ఏమన్నారంటే అవర్ భగవాన్ వాజ్ ఎ మోడర్న్ మహర్షి. ఎక్కడ అంటే సింప్లెస్ట్ వేలో నీ అజ్ఞానం నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చేయాలనేది సింపుల్గా స్వీట్గా చెప్పారన్నారనమాట. అని ఏమన్నారంటే ఇప్పుడు మనకి ఇన్ని రిలీజన్స్ అనుకుంటాం కదా మనం, అది బుద్ధిజం కానివ్వండి, హిందూయిజం కానివ్వండి, క్రైస్త మతం కానివ్వండి, మొహమ్మదీయులు కానివ్వండి, అదే ముస్లిమ్స్ కానివ్వండి, అన్ని వాళ్ళ అంటే అది ఖురాన్ కానివ్వండి, బైబుల్ కానివ్వండి, భగవద్గీత, అన్ని స్క్రిప్చర్స్, అన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్లో ఇలా ఉండండి, అలా ఉండండి, ఇది ఇంతే అది అని కమాండ్ చేశారంటండి. ఏమని, నువ్వు ఆత్మని తెలుసుకోవాల్సిందే. ఊరికే చెప్పి వదలలేదంట, స్టేట్మెంట్ చెప్పి వదలలేదంట, దే కమాండెడ్. అంటే ఆత్మని తెలుసుకోవాల్సిందే. ఎందుకు, నీకు ఆత్మను తెలుసుకుంటేనే నీకు మోక్షం. ఆత్మ తెలియకుండా మోక్షం అంటే అది పచ్చ అబద్ధం అన్నారు. అంటే చనిపోయాక ఏదో వైకుంఠం వెళ్ళిపోతున్నామో, లేకపోతే క్రైస్తవ హెవెన్ అంటే ఇంకెక్కడో ఉందని, క్రైస్ట్ దగ్గరికి వెళ్ళిపోతామని, లేకపోతే ఇంకో హెవెన్కి వెళ్ళిపోతామని, లేకపోతే గోలోకానికి వెళ్ళిపోతామని, అది కాదన్నారు. అది మోక్షం కాదు. మోక్షం అంటే నువ్వు లోపలున్న చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం మాత్రమే మోక్షం. సో అందుకు స్క్రిప్చర్స్ అన్నీ కూడా మనల్ని హెచ్చరించి కమాండ్ చేసినాయి అంట. ఇది నువ్వు ఇది పొందితేనే నువ్వు దుఃఖరహితుడవు అవుతావు, ఇది పొందితేనే నువ్వు జనన మరణ చక్రంలో నుంచి విడుదలవుతావు. దిస్ అలోన్ ఈజ్ ట్రూత్ అండ్ యూ షుడ్ రియలైజ్ ఇట్ హియర్ అండ్ నౌ అని కమాండ్ చేసినాయి అంటండి. ఇప్పుడు అది పొందే వరకు మనకి కనిపించే ఈ శరీరం, ఈ ప్రపంచం, ఈ బంధువులు, చుట్టాలు, స్నేహితులు, విరోధులు, ఈ వ్యవహారం, ఇదంతా కూడా మనకి నిజం కింద కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నేను బయలుదేరి ప్రథమ వాసన ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా నువ్వు ట్రూత్ కాదు అని నోటితో అన్నా, మనసుతో అనుకున్నా అది ట్రూత్ కిందే నీకు గోచరిస్తూ ఉంటుంది, కానీ అది రియల్ కాదు, ఇట్ ఈస్ డ్రీమ్ స్టఫ్ ఓన్లీ అని ఏమన్నారంటే మనసు స్వరూపం బయట కాదు అన్నారు. ఇప్పుడు లోపల ఎక్కడి నుంచి వచ్చింది మనసు అని నాన్నగారు ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇది మనసు స్వరూపం ఏంటి అసలు, అది ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు దూసుకుని రాకెట్లో బయటికి వెళ్ళిపోయి, ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోయి అన్ని నొల్లుకుని వచ్చేస్తున్నాం కదా మనం. ఇక్కడ అసలు ముందు అర్థం చేసుకుందామన్నారు. ఏంటి, మనసు బయటికి ఎందుకు వెళుతోంది? కేవలం తలంపులు, కోరికలు, వాసనలు, ఇవి దాన్ని బాహ్యముఖం చేస్తున్నాయి. నువ్వు తలంపులు, వాసనలు కోరికల్లో నుంచి నువ్వు విడుదలైతే దెర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్ అన్నారు. నీ లోపలున్న బలహీనతలు, నీ లోపలున్న వాంఛలు, నీ లోపలున్న వాసనలు గనక నువ్వు డ్రాప్ చేస్తే మనసు బాహ్యంగా వెళ్ళడం ఆగిపోయి అంతర్ముఖ దృష్టి చెంది ఆత్మాకారం అయిపోతుందని చెప్పారు. సో నువ్వు ఆత్మాకారం చెందవలసిందే, యూ షుడ్ నాట్ డిలే దిస్ అన్నారు. ఎందుకు, నువ్వు డిలే చేసే కొలది ఇంకా అజ్ఞానం పెరగడమే తప్ప తరగడం ఉండదు. సో ఏమన్నారంటే అన్ని దృశ్యాలు అబద్ధం, ఆల్ సైట్స్ ఆర్ అన్రియల్ అని. పోనీ దీనికి మనకి లాజికల్గా లేకపోవడానికి మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనసు లేదు కదా, కంప్లీట్గా మనసు లేదు కదా. సో మనసు మనం తెల్లారి మనకు మెలకు వచ్చిన తర్వాత బయటకు వస్తుంది తప్ప నిద్దట్లో ఏమవుతుందా మనసు? నిజంగా మనసు ఉంటే నిద్దట్లో కూడా ఉండాలి కదా.
కానీ అది అదృశ్యం అవుతుంది. సో ఆ అదృశ్యం అయ్యింది మన బయటికి ఏది తీసుకొస్తోంది, మన వాంఛలు, మన వాసనలు, మన కోరికలు. అవి మెల్లగా తొలగించుకుంటే మనసు అంతర్ముఖమయ్యి మెల్లమెల్లగా ఆత్మగారం చెందుతుంది అని నాన్నగారు చాలా అద్భుతంగా ఒక పాయింట్ ఏం చెప్పారు అంటే, మనం అహంకారం పెట్టుకుని ఎదుట వాళ్ళకి మనం సహాయం చేద్దాము అనుకుంటే అది అసలు హెల్ప్ కాదు అన్నారు. ఇది యాక్చువల్గా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం అహంకారం పెట్టుకుని ఎదుట వాళ్ళకి సహకారం చేద్దాం అనుకునేది కూడా అబద్ధం అన్నారు. ఎందుకంటే అహంకారంతో చేసే హెల్ప్ హెల్ప్ అవ్వదన్నారు. ఒక్క ద్వేషరహితుడు ఏదైనా అంటే ట్రూత్ గురించి చెప్పాలి కానీ మామూలు మనుషులు ఎటువంటి హెల్ప్ చేయలేరు సరికదా. ఆ చేసిన హెల్ప్ అది కరెక్ట్గా యూటిలైజ్ అవ్వదన్నారు. అంటే వాడేం ఉద్ధరింపబడడు. ఇప్పుడు మనం మాటలు చెప్పినా, మనం ఏదైనా సహకారం చేసినా, ఏది చేసినా కూడా నేను చేస్తున్నాననే భావన మనకున్నప్పుడు అది అహంకారాన్ని పెంచుతుంది కానీ తగ్గించదు. సో నీకు లాభం లేదు. ఆ రిసీవ్ చేసుకున్నోడికి డిపెండెన్సీ వస్తుందంట. సో అది కూడా వాడికి ఉపయోగం లేదు. నాన్నగారు ఏమన్నారంటే, ఈ మాట మీకు నచ్చకపోవచ్చు, మీరు అంగీకరించకపోవచ్చు, అంటే మీకు కష్టంగా అనిపించవచ్చు. అంటే ఇదేంటి, మేము చేసే హెల్ప్ హెల్ప్ కాదా అంటే ఇట్స్ నాట్ అ హెల్ప్ అన్నారు. నువ్వు దేహాత్మ బుద్ధి పెట్టుకుని నువ్వు ఎన్ని చెయ్యి. ఇంకోటి కూడా అన్నారు, నువ్వు నైవేద్యాలు పెడతావా, నువ్వు లేకపోతే అట్టిపండు పెడతావా, నువ్వు కొబ్బరికాయ కొడతావా, నువ్వు కోట్లు ఖర్చు పెడతావా, లేకపోతే వస్త్రాలు కొనిస్తావా, లేకపోతే ఆభరణాలు వేస్తావా, నువ్వు కోట్లు ఖర్చు పెట్టి నగలు చేయిస్తావా. నో, యూ కాంట్ డిసీవ్ గాడ్ అన్నారు. నేను చేస్తున్నానని నువ్వు పెట్టుకున్న భావాన్ని విడిచిపెడితే తప్ప నువ్వు ఏది చేసినా నిష్ప్రయోజనం అన్నారు. అని మీకు ఈ మాటలు నచ్చవు, ఇది నచ్చకపోతే ఈ మాటలు తీసుకెళ్ళి మీరు ఏంటి తాటి చెట్టంత గొయ్యి తవ్వి ఈ మాటలు కప్పెట్టేసేయండి, ఇట్ విల్ రేజ్ ఫ్రమ్ ది గ్రేవ్ అండ్ కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నారు. అంటే అంత పవర్ఫుల్గా చెప్పారనమాట. అంటే బాహ్యంగా ఏదో చేస్తే ఆత్మాకారం చెందుతుంది అనేది మిత్. అది మభ్య మాత్రమే, అది అంతర్ముఖం అయితేనే ఆత్మాకారం చెందుతుంది. బాహ్యంగా ఏదో చేయడం వల్ల దానికి పుణ్యం రావచ్చు, పుణ్యానికి ఫలితం ఉంటుంది, కానీ జ్ఞానం వేపు మాత్రం తల తిప్పనివ్వదు అంచేత మీరు నిజంగా సృష్టికి ఏమన్నా సహాయం చేయదలుచుకుంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, మీ అజ్ఞానం నుంచి మీరు బయటికి రండి అన్నారనమాట. అప్పుడు ఒక భక్తుడు, ఒక భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు వచ్చి మిమ్మల్ని చూశాక అన్నాడంట, సో వండర్ఫుల్ అన్నారు నాన్నగారు. వజ్రాలు లాంటి మాట ఏంటంటే పులకించింది, నా ఒళ్ళు పులకించింది అన్నారు నాన్నగారు. ఏంటంటే మిమ్మల్ని చూశాక నాకు ఒకటి అర్థమైంది భగవాన్. అంటే వాడు మామూలు సామాన్యుడే, కామన్ మ్యానే. భగవాన్ దగ్గరకు వచ్చి కూర్చున్నాక ఆయన కళ్ళల్లోకి చూసినప్పుడు, ఆయన పర్సనాలిటీ చూసినప్పుడు ఆయనకు అనిపించిందంట, మిమ్మల్ని చూశాక నాకు అనిపించింది మనసు హృదయంలోనే కరగాలి కానీ ఇంకో విధంగా అవకాశం లేదని. ఎవరు చెప్పారండి అది? వాడు సబ్జెక్ట్ వినలేదు, కేవలం భగవాన్ ప్రెసెన్స్లోకి వచ్చాడు. ప్రెజెన్స్లో కాసేపు కూర్చున్నాక వాడికి ఏమనిపించిందంట, భగవాన్ని చూసేసరికి ఆయనకు అనిపించిందంట మనసు హృదయంలోనే కరగాలి తప్ప ఇంకో రకంగా మనసు కరగడానికి అవకాశం లేదు. నీకు సాష్టాంగం చేస్తేనో, నీకు దండాలు పెడితేనో, లేకపోతే నీకేదో పండు ఫలము తెస్తేనో అది కరగదు, హృదయంలో మాత్రమే అది కరుగుతుంది అనేది నాకు స్ఫురణకు వస్తోంది నీ ప్రెజెన్స్లో అన్నాడంట. నాన్నగారు అన్నారు ఆ మాటకి నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అన్నారు. అంటే నాకు ఒళ్ళు అదే గగ్గురుపాటు వచ్చింది ఆ మాట అనేసరికి. అంటే అంత గ్రహించాడు. ఆ సబ్జెక్ట్ ఎలా అందింది వాడికి? కేవలం సైలెన్స్ ఆఫ్ ది మాస్టర్ అనమాట. సో ఏమన్నారంటే మనసు హార్ట్లోనే కరగాలి, ఇంకో రకంగా అవకాశం లేదు. హార్ట్లో కరగాలి అంటే మనం వాసన నుంచి విడుదలవ్వాలి. వాసన నుంచి విడుదలవ్వాలి అంటే చాలా చిట్కాలు చెప్పారు దానికి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది పోగొట్టుకోవాల్సింది అహంకారాన్ని. అండ్ అహంకారం ఏదో బాహ్య ప్రక్రియల వల్ల మాత్రం, బాహ్యంగా ఏదో చేస్తే పొందుదాం అనుకుంటే మాత్రం ఫర్గెట్ ఇట్ అని చెప్పారనమాట. అండ్ లోపలున్న వస్తువుని తెలుసుకోవడానికి బయట ఎవరు అడ్డు కాదన్నారు. మనం ఏదైతే అబ్బా ఇది కుదరట్లేదు, లేకపోతే ఇంత ఇబ్బంది అయిపోతుంది, సంఘం నుంచి ఇంత పొద్దు వచ్చేస్తుంది, లేకపోతే ఈ మనిషి వల్ల ఇంత కష్టపడిపోతున్నాను, లేకపోతే వాడి వల్ల నాకు సుఖం లేదు అని ఇలా రకరకాలుగా చెబుతాం, అవన్నీ కల్పితాలన్నారు. నువ్వు నిజంగా లోపల పొందాలి అంటే నీకెవడూ అడ్డు కాదు. ఎందుకు? నువ్వు గుర్తించుకోవాలి బాహ్యంగా నీకు ఏది కల్పిస్తూ ఉన్నా, ఏ దృశ్యం కనిపించినా అది కల్పితాలు మాత్రమే, నిజాలు కాదు. నీకు నిజం అనిపిస్తోంది కాబట్టి నువ్వు దీనివల్ల అడ్డు దానివల్ల అడ్డు అనుకుంటున్నావు, కానీ సృష్టిలో నీకు ఏది అడ్డు కాదు, అది కల్పితాలు మాత్రమే అన్నారు.
చేస్తే అండ్ ఇంకొకటి చెప్పారు, ఇంకో పరిసరానికి వెళ్తే బెటర్ గా ఉంటుందేమో, లేకపోతే ప్లేస్ మారిస్తే బెటర్ గా ఉంటుందేమో, లేకపోతే ఈ మనుషుల్ని అవాయిడ్ చేస్తే బెటర్ గా ఉంటుందేమో అని మనసు మనల్ని మభ్య పెడుతూ ఉంటుందంట. అది నిజం కాదన్నారు నాన్నగారు. ఎందుకంటే మనకి జన్మలు మారినా పరిసరాలు మారినా అహంకారం పెరగచ్చు, కానీ తరగడానికి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడే, మీకు ప్రపంచం అడ్డు కాదు, బాహ్య కారణాలు అడ్డు కాదు, మీకు శ్రద్ధ ఉంటే హియర్ అండ్ నౌ ఇవన్నీ కల్పితాలను నువ్వు గ్రహిస్తే చాలు. ఓకే, సో అది అంటే మనం ఏ దేశస్థులం, లేకపోతే దేశ సరిహద్దులు కానీ, మతం కానీ, కులం కానీ, మన జెండర్ కానీ, లేకపోతే అంటే మనం ఏ కులం వాళ్ళు, లేకపోతే మన గోత్రాలతో కానీ, దేనితోనే సంబంధం లేదన్నారు. ఇవన్నీ కూడా కల్పితాలు, మనం గ్రహించి అది మనం ఇది ట్రూత్, ఇది నాట్ ట్రూత్, ఇది సత్యం, ఇది అసత్యం అని మనం గ్రహిస్తే చాలన్నారు. అందుకే అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా. అయితే అప్పుడు భగవాన్ని ఒకతను అన్నాడంట, ఇదంతా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది భగవాన్, మీరు చెప్పింది మేము వింటున్నాము, వినడానికి అద్భుతంగా ఉంది, కానీ అది ఎలా పొందాలి, అసలు ఎలా తెలుసుకోవాలి, ఆ ఆత్మని ఎలా అందుకోవాలి మేము, సరే ఇదంతా నిజం కాదు కానీ లోపల ఉన్న వస్తువు నాకు అందుబాటులో లేదు, నేను ఎలా అందుకోవాలి అసలు దాన్ని అని అడిగితే నాన్నగారు అన్నారు, చింత అరేస్తారంట భగవాన్. అంటే ప్రశ్నించే వాడితో, వాడిని ప్రశ్నతోనే కొట్టేశారన్నారు. ఎలా అంటే అసలు ఆత్మ లేని క్షణం లేదు, చైతన్యం లేని క్షణం లేదు, నువ్వు లేని క్షణం ఉంది కానీ చైతన్యం లేని క్షణం లేదు. నువ్వు ఏదైతే అహంకారం నేను అనుకుంటున్నావో అది నిన్ను విడిచిపెట్టేస్తుంది రా నిద్రలో, చైతన్యం ఎక్కడ విడిచిపెట్టింది అసలు నిన్ను, ఆత్మని ఎలా పొందాలి ఎలా పొందాలంటున్నావు, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నది కేవలం ఆత్మ మాత్రమే. ఏదైతే నువ్వని నువ్వు అనుకుంటున్నావో అది నిద్రలో ఏమైపోయింది, నువ్వు 10 గంటలు పడుకుంటున్నావా, 4 గంటలు పడుకుంటున్నావా, 6 గంటలు పడుకుంటున్నావా, నీ అహంకారం నిన్ను విడిచిపెడుతోంది కానీ ఆత్మ అసలు నిన్ను విడిచిపెట్టట్లేదు కదా, అది ప్రత్యక్షంగా ఉంది. అది నీ శరీరంతో సంబంధం లేదు, నీ మనసుతో సంబంధం లేదు, నీ అహంకారంతో, నీ చుట్టాలతో, నీ నువ్వు క్రియేట్ చేసుకున్న సృష్టితో, దేవుడితో కూడా సంబంధం లేకుండా చైతన్యం ఎప్పుడూ ఉన్నదే, అది అదే నువ్వై ఉన్నావు, లేనిది అహంకారం, ఉన్నట్టుగా నటించేది అహంకారం. సో నిన్ను విడిచిపెట్టి అంటే నీ నిద్రలో అది నిన్ను విడిచిపెడుతోంది తప్ప ఆత్మ విడిచిపెట్టట్లేదు అని ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట. అని ఇంకోటి అన్నారంటే, ఇప్పుడు గాఢ నిద్రే కాదు, మెలకువే కాదు, స్వప్నావస్థల్లో, అన్ని అవస్థల్లో కూడా అది ఉంది, ఎప్పుడూ ఉన్నదే అది. అంటే అప్పుడు వీడు అన్నాడంట, ఎప్పుడూ ఉన్నది ఆత్మ బాగుంది వినడానికి, ఉన్నదే చైతన్యం, సో ఎప్పుడూ ఉంది, మనం ఉన్నా లేకపోయినా అది ఉంది, మరి చావంటే భయం ఎందుకు వస్తుంది? అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, చావు భయం ఎందుకు అంటే ఈ చావులు కానీ, పుట్టుకలు కానీ, మన పరిస్థితులు కానీ, కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఈ అహంకారం కల్పితం, ఈ అహంకారం కల్పించింది అని నాన్నగారు ఏమన్నారంటే, ఇప్పుడు నెహ్రూ మరణించినప్పుడు ఒకటే అన్నారు, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేస్తే మెల్లమెల్లగా అవి డ్రాప్ అయిపోతాయి. మనం లోకల్లో మనం చేసే పని ఏంటి అంటే ధనవంతులకి, అధికారంలో ఉన్నోళ్ళకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చి అదే గొప్ప అనుకుని దానికి గౌరవం ఇస్తూ ఉంటామంట అని ఒక ఉదాహరణ చెప్పారు నెహ్రూ గురించి నాన్నగారు. ఏమన్నారంటే, నెహ్రూ చనిపోయే ముందు అనారోగ్యం వచ్చినప్పుడు అన్నాడంట, నేను చనిపోయిన తర్వాత నా అస్థికలు తీసుకెళ్ళి అన్ని రివర్స్ ఆఫ్ ఇండియాలో కలపండి, ఆల్ ది రివర్స్ ఇన్ ఇండియాలో నా అస్థికలు కలపండి అని చెప్పాడంట అని నాన్నగారు అన్నారు. దేవుడితో నెహ్రూకి ఏమీ లింక్ లేదు ఎప్పుడు, కానీ ఆ మాట ఎందుకు అన్నాడు అంటే మన సనాతన ధర్మం అంతలా మన బాడీస్లో మైండ్స్లో జీర్ణించుకుపోయి ఉంది అన్నారు అని ఆయన ఫ్రెండ్ గురించి, ఒక ఆయన గురించి చెప్పారనమాట, దిలీప్ కుమార్ రాయ్ అని, వన్ ఆఫ్ ది అంటే హీజ్ అ లిటరీ మ్యాన్ అండ్ అ పోయట్రీ, అంటే మ్యూజిక్ పోయట్రీ లిటరీ అంతా ఉందంట. హీజ్ అ వెరీ జెంటిల్ మ్యాన్ విత్ ఐ మీన్ వెరీ ఎఫిషియంట్ గుడ్ మ్యాన్, జెంటిల్ మ్యాన్ అండ్ సాధకుడు అండ్ భక్తుడు కూడా భగవాన్కి. అమాంగ్ ది గ్రేట్ అనే పుస్తకం రాశారంట ఆయన, అందులో రైటర్ ఆయన, అమాంగ్ ది గ్రేట్ అని, గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అందులో రాశాడంట, ఇంక్లూడింగ్ గాంధీ, వేరే ఫారిన్ పర్సనాలిటీస్ది కూడా ఒక బుక్ రాశారు. అండ్ హీ వాజ్ అ మ్యూజిక్ లవర్, భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా పాటలు పాడుతూ ఉండేవారంట. అయితే నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఉత్తరం రాశారంట, ప్రైమ్ మినిస్టర్ అయ్యా నాకు చాలా దే ఆర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్, నెహ్రూని రాయ్ దిలీప్ కుమార్ రాయ్ ఫ్రెండ్స్ అంట. సో నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా, మిమ్మల్ని చూడడానికి వస్తాను అంటే నెహ్రూ చాలా హ్యాపీ అయిపోయాడంట. చెప్పాడంట, పలానా రోజు పలానా టైంకి వచ్చేసేయండి, మనం ఒక గంట కలిసి గడుపుదాము, మీరు రావడం నాకు చాలా సంతోషం, ఎంతకాలం అయిపోయింది మిమ్మల్ని చూసి, నా అదృష్టం ఇది అని చెప్పి ఒక డేట్ టైము అపాయింట్మెంట్ ఇస్తే ఆయన వచ్చారంట. ఢిల్లీ వస్తే మధ్యాహ్నం సెక్రటేరియట్ నుంచి పర్సనల్ అటెండెంట్ ఎవరో ఫోన్ చేసి, నెహ్రూ గారికి అంత టైం కేటాయించడం కుదరదు, ఒక 15 మినిట్స్ పర్వాలేదు, సో 6 to 6:15 వస్తే రండి అని చెప్పారంట. అప్పుడు వెంటనే రాయ్ అన్నారంట, నాకు అసలు అవసరం లేదు ఆయన కలవలసిన అవసరం, నేను ఆయనతో మాట్లాడవలసిన అవసరం కూడా నాకేమీ లేదు, కేవలం ఏదో ప్రైమ్ మినిస్టర్ అయ్యారని సంతోషించాను, కలిస్తే ఒక గంట కలవచ్చు అనుకున్నాను, అంత ఆయనకి అన్ని పనులుండి టైం కుదరదంటే ఈ 15 మినిట్స్ కూడా అవసరం లేదు, ఇట్స్ నాట్ రిక్వైర్డ్, నేను ఇంక రానని చెప్పారంట అని నాన్నగారు అన్నారు. అసలు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే, నీ పదవి కానీ నీ ధనం కానీ వాళ్ళకి అక్కర్లేదు, దే డోంట్ సీక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఒక జ్ఞానికి సృష్టి గడ్డిపరకన్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు వస్తే నేను అనుగ్రహించడానికి రావాలి, వాళ్ళకి ఏం కావాలి మన నుంచి, ఈ సృష్టి గడ్డిపరక ఒక జ్ఞానికి అన్నారు. వైరాగ్య జ్ఞాని వరకు వెళ్ళక్కర్లేదు అన్నాడు. ఒక వైరాగ్యమూర్తికి ఎవరి నుంచి ఏమి ఆశించని వాడికి అధికారంలో ఉన్నాడనో ధనం ఉందనో నువ్వు వెళ్ళి గుర్తింపిచ్చి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యువర్ వైరాగ్యం ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్, అంటే నీకు వాళ్ళతో ఏంటి అవసరం అని రామకృష్ణుడు అనేవాడంట. నువ్వు బంగారం తీసుకెళ్లి చంటి పిల్లోడు చేతిలో పెడితే అది పక్కకు గెత్తేసి బొమ్మలతో ఆడుకుంటాడు వాడు, సో ఒక జ్ఞానికి సృష్టి అలా అంట, పక్కన పడేసి దేవుడితో ఆడుకుంటాడంట వాడు. సో ఇది చాలా చిన్నది అనిపించిందంట రాయ్కి, ఇంకా రానని చెప్పేసి రాలేదంట. 6 o'clock నెహ్రూ కూర్చొని వెయిట్ చేస్తున్నాడంట, ఇదేంటి ఫ్రెండ్ వస్తానన్నాడు ఇంకా రాలేదని, కొంచెం అటు ఇటు కొంచెం అదే 10 మినిట్స్ అయ్యేసరికి ఇదేంటి ఇంకా రాలేదు అని అడిగితే, అప్పుడు అటెండెంట్ చెప్పాడంట 15 మినిట్సే కుదురుతుందని చెప్పానండి అందుకు రానన్నారు అని. అదేంటి అలా ఎలా చెప్తావు, నాకు ప్లెజర్ ఆయన్ని చూడడం ఇప్పటికిప్పుడు, ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు, ఆయన తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టండి అన్నారంట అని అన్నారంట. నా పదవి, నా డబ్బు, నా అధికారం, నా ఫ్రెండ్తో నేను ఒక గంట మాట్లాడలేనా, అంటే నా అధికారం ఇది చేసిందా నన్ను, ముందు ఆయన ముందు రాయిని తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టండి అన్నారంట. సో సంభవం వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, అది వేరే విషయం, బట్ ఈ డబ్బు అధికారం అనేది మనల్ని అంతర్ముఖం అవ్వనివ్వదు అన్నారు నాన్నగారు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయిపోయినట్టుంది, సో ముగింపు మాట కింద చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూషన్, ఎలాగూ మన గ్రీష్మ చేస్తుంది కాబట్టి గ్రీష్మ అయిపోయిన తర్వాత రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది స్పీచ్ అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది దీంతో ముగిందాం. హృదయ గృహల మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అని భగవాన్ అన్నారు, అంటే వేర్ దెర్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మం, స్వయం ప్రకాశం ఎల్లప్పుడూ ఉంది, అదే నువ్వు, నేను పరబ్రహ్మం, ఈ ఏదైతే అందులో నుంచి ఉద్భవిస్తోందో దానికి అస్తిత్వం లేదు, అస్తిత్వం ఉంది అనుకున్నా అది హ్యాబిచ్యువేషన్, వాసనే తప్ప అది నిజం కాదు, దానికి వచ్చే మిగతావన్నీ వాసనలు కూడా ఈ వాసనని తొలగించుకుంటే అవి కూడా పోతాయి, కాబట్టి ఇది తొలగించుకుంటే సరిపోతుంది. ఇది తొలగించుకోవడం మనకి నాన్నగారు అన్నారు, రకరకాల మార్గాలు చెప్పారు, నేను ఇందులో ఒక్క సెంటెన్స్ చెప్తాను ఈరోజు, మీకు ఇది కష్టం కాదు, భగవాన్ కళ్ళల్లోకి చూడండి సరిపోతుంది అన్నారు. ఈరోజు అంతా టాపిక్ కళ్ళు, కళ్ళ ద్వారా కురిసే అనుగ్రహం మాట్లాడుకున్నాం కాబట్టి, నాన్నగారు చాలా సందర్భాల్లో ఏం సాధన చేయాలి నాన్నగారు అని ఎవరన్నా వచ్చి అడిగితే ఏమీ చేయకండి మీరు, మీకు మా వల్ల కావట్లేదు నాన్నగారు, ఇదంతా మా వల్ల కాదు, ఈ అనారోగ్యంతో ఉన్న శరీరము, మలినంతో ఉన్న మనసు, దీంతో మేము ఏం చేయము అంటే, ఏం చేయొద్దు, ఆయన కళ్ళల్లోకి చూడండి, భగవాన్ ఫోటో మీ ఇంట్లో ఉంది కదా, ఆయన కళ్ళల్లోకి చూస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఈ సాధన, ఎందుకంటే చైతన్యం అపారంగా దయతోటి నీ పట్ల కృప, నీ కృషితో సంబంధం లేకుండా నిన్ను అనుగ్రహిస్తోంది ఆ చూపు, ఆ చూపు చూడండి, ఆనందం నీకు అక్కడ లేకపోతే ఇంకెక్కడుంది, ఈ విద్యలు, ఈ కుస్తీలు, ఈ కుప్పిగంతులు అవసరం లేదు మనకి, మీరు ఏమీ చేయలేకపోతే చెయ్యొద్దు, జస్ట్ ఆయన కళ్ళల్లోకి చూస్తూ కాలం గడిపేయండి, యూ విల్ రియలైజ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. సో దట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ మహాత్మాస్. అండ్ మన అదృష్టం ఏంటి అంటే నాన్నగారితో మన కాలం అంతకాలం గడపడం, ఆయనతో మానసిక సంబంధం ఏర్పడడం, ఆయన అనుగ్రహంలో మనం ములిగి తేలడం, అండ్ ఇందాక పోయంలో చెప్పినట్టు మనకు అప్పుడప్పుడు కొంచెం అశాంతిగా వెలితిగా అనిపించినా కూడా అది కూడా మన మంచికే, ఎందుకు అంటే లేకపోతే మనం జ్ఞానం పొందేశాము, ఏదో అయిపోయాం అనే ఫీలింగ్లో ఉంటాము, అది కూడా అంటే అహంకారం విజృంభించకుండా అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటే ఆయన దయ ఎప్పుడూ ఉంది కాబట్టి మళ్ళీ అది మన మీద కురుస్తూ ఉంటుంది, అలా మెల్లమెల్లగా కరిగి మనం ఆత్మాకారం చెందుతాము. సో లెట్ అస్ ఎంజాయ్ ది బ్యూటీ ఆఫ్ హిజ్ ఐస్. ఎప్పుడన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఆయన కళ్ళల్లోకి చూస్తే సరిపోతుంది సాధన చేయలేని వాళ్ళకి. సో దీంతో ముగిందాము, ఈరోజు హనుమాన్ జయంతి కదా, జై జై హనుమాన్, జై శ్రీరామ్.
ఓకే.